Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం గోపీకృష్ణ కురవి గారి ఆధ్యాత్మిక తరంగాలు కార్యక్రమం August 14, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
శ్రీ గణేశాయ నమః. దత్తాత్రేయ నమామ్యహం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం. దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. కృతాదో బహవో ధర్మాః కళౌ ధర్మస్తు కేవలం పురాణశ్రవణాదన్యో విద్యతే నాపరో నృణాం. పురాణములు చదివిన మాత్రమునే, విన్నంత మాత్రమునే కర్ణరసాయనం కథాసారం అంటారు. మనం వినకూడని మాటలు విన్నంత మాత్రమునే ఈ పురాణాలు విన్నందువల్ల దోషాలు తొలగిపోతాయి. చెవికి రోగం వచ్చింది, మందు వేసుకుంటాం, దోషం తొలగుతుంది. అదేవిధంగా ఈ కలియుగంలో పురాణములే మనకి ప్రాధాన్యత. వేల వేల సంవత్సరాలు జీవించక్కల్లా కృతత్రేత ద్వాపర యుగాలు వెళ్ళిపోయినాయి. ఈ కలియుగంలో పురాణ శ్రవణం చాలా విశేషమైనది. కలవు స్మరణముక్తి హేతవే. కలియుగంలో స్మరిస్తే చాలు, ముక్తి పొందుతాం. మనమందరం కూడా జీవాత్మను పరమాత్మయందు దిప్పాలి, చిత్తాన్ని శివాయత్తం చేయాలి. మన చరిత్రను, మన జీవితాన్ని, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను, మనం పెరిగిన ప్రాంతాన్ని క్షేమంగా, సస్యశ్యామలంగా, సుభిక్షంగా ఉంచాలి. దానికోసం మనమందరం కూడా ప్రయత్నం చేయాలి. వగతో అయినా, పగతో అయినా, ఆసక్తితో అయినా, అనురక్తితో అయినా, సంశక్తితో అయినా, నిప్పుంది తెలిసి ముట్టుకున్నా, తెలియక ముట్టుకున్నా కాలుతుంది. అదేవిధంగా భగవన్ నామస్మరణ అనుషంగానైనా, అనుకోకుండా అయినా మనం స్మరించిన మాత్రమే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. వేల వేల సంవత్సరాలు యజ్ఞయాగాదులు చేయకపోయినా ఈ కలి చాలా దోషమైనది. అట్లాగే కలిలో కూడా ఒక సుఖం ఉంది. పుణ్యం ఎక్కడవతే ఉంటుందో పాపం అక్కడ ఉంటుంది. వెలుతురు ఎక్కడవతే ఉంటుందో నీడ పక్కనే ఉంటుంది. ఆ పక్క పక్కన ఒక రేఖ మాత్రమే అన్నమాట. అజ్ఞానాన్ని తొలగింపజేసుకోవాలంటే జ్ఞానం కావాలి. జ్ఞానాత్ ఏవ కైవల్యం. మనం కూడా రెండు కాళ్ళ జంతువులం, నరపశువులం అన్నమాట. మనం ఈ కలియుగంలో ఎక్కువ సంవత్సరాలు జీవించకపోయినా, యజ్ఞయాగాదులు చేయకపోయినా, మిగతా యుగాల వాళ్ళందరూ కూడా కలియుగంలోనే పుట్టాలి అనుకుంటారట. ఎందుకని అనగా, ఈ మానవులు భక్తితో ఈ భూలోకం నుంచి ఊర్ధ్వలోకానికి, స్వర్గలోకానికి, వైకుంఠలోకానికి వెళ్తారు. వాళ్ళు దేవతలు ఏదో ఒక దోషం చేసి అక్కడి నుంచి జారి పడిపోతారు. రెండోది చెప్పమంటారా, మనం హోమాలు చేస్తున్నాం. మనం హోమం చేస్తేనే దేవతలకి ఆహారం ఇక్కడి నుంచి వెళ్తుందన్నమాట. కలియుగంలో కం సుఖం లా దదాతీతి కలి, సం సుఖం లాతి అనుగృహాతి దదాతీతి కలిహి అంటారు. ఈ కలియుగంలో ఉన్న సుఖం మరి ఏ యుగంలోనూ లేదు. మనం ఎప్పుడూ కూడా నిరంతరం పురాణ శ్రవణమే చేయాలి. రామాయణ భాగవత భారతాలలో రామాయణం ఏ విధంగా చదవాలి, భారతం ఏ విధంగా చదవాలి, భాగవతం ఏ విధంగా చదవాలి, ఇవన్నీ కూడా మనం పురాణాల వల్లే తెలుస్తాయి. వేదముల యొక్క పురాణాలను అనుసంధానం చేస్తూ మనం దానిలో ఉన్న ఆ నీతిని, ఆ తత్వాన్ని, భక్తి జ్ఞాన వైరాగ్య తత్వ ముక్తి సాక్షాత్కారం పొందాలి అంటే భాగవతమే మనకి ప్రాధాన్యమైనటువంటి. ప్రథమం సర్వశాస్త్రాణం పురాణం బ్రహ్మణాస్మృతం అనంతరంచ వక్త్రేభ్యో వేదాస్తస్య వినిస్మృతాః. వాయుపురాణం, మనకి మొత్తం 18 పురాణాలు ఉన్నాయి. మద్వయం భద్వయం చైవ ప్రత్రయం వ చతుష్టయం అనాబలింగ కూస్కాని పురాణాన్ని పృథక్ పృథకు. మా మీద 2 పురాణాలు ఉన్నాయి. ఒత్తుభ అనే అక్షరం మీద 2 పురాణాలు ఉన్నాయి. బ్రా అనే అక్షరం మీద 3 పురాణాలు ఉన్నాయి. అ న ప లిం గ కు స్క ఈ విధంగా 18 పురాణాలు. ఋషయః క్రాంతదర్శనః అంటారు. రాబోయే కలియుగంలో మానవులు పురాణాల యొక్క పేర్లు తెలియవని ముందుగానే ఒక సూత్ర రూపంలో, ఒక శ్లోక రూపంలో చెప్పారు. ఆ విధంగా వాయుపురాణంలో సుస్పష్టంగా బ్రహ్మగారు సృష్టి ప్రారంభం చేస్తున్నప్పుడు పురాణాలను ఒక్కసారి సృజించారు. తర్వాత 4 ముఖముల నుంచి వేదములు వచ్చినాయి అన్నమాట. వేదములు అపౌరుషేయములు, శ్రీ మహావిష్ణు యొక్క అనుగ్రహంతోనే వేదాలన్నీ వచ్చాయి, పురాణాలన్నీ వచ్చాయి. బ్రహ్మగారు ఆ స్మరణ ఆ విధంగా వచ్చింది, స్మరించారు. పురాణం అంటే ఏమిటి మనం ముందు తెలుసుకోవాలి. పురాణి అంతఃకరణాన్ని ఆనయతి జీవయతి ఇది పురాణం. పురము అంటే మనస్సు, ఆనా అంటే జీవింపచేసేది. దహరం పుండరీకం అంటాం, హృదయం ఎక్కడున్నది అని పాట ఉంది కదా, అది హృదయం అంటే మన వాళ్ళు గుండె చూపిస్తారు. గుండె వేరు, హృదయం వేరు. ఈ యొక్క నాభి నుంచి బొడ్డు నుంచి పైకి 12 అంగుళాల పైనలో ఈ వక్షస్థలం ఉంది కదా, ఈ ప్రాంతంలో నీవారశోకవత్తన్వీ పీతాభాస్వశ్చనూపమ ఆ భాస్వం ప్రకాశిస్తూ ఉంటుందిట. ఎంత ప్రకాశిస్తుంది అంటే నీవారశోక వడ్లగింజ అప్పుడే మొలకెత్తుతుంది కదా, అంత పరిమాణంలో ఉన్న అగ్నిహోత్రం ఆ జఠరాగ్ని ఇంత దేహాన్ని మనల్ని ప్రచోదనం చేస్తోందనమాట. భీముణ్ణి వృకోదరుడు అంటారు. వృకం అంటే బొటను వేలు. మనలో ఉన్నటువంటి అగ్నిహోత్రం జఠరాగ్ని ఎలా ఉంటుందంటే జుట్టులో కేశంలో 1/3 ఉంటుందన్నమాట. కానీ భీముడికి బొటన వేలంత పరిమాణంలో ఆ అగ్నిహోత్రం జఠరాగ్ని ఉంది. కాబట్టే బకాసురుణ్ణి కానీ అదేవిధంగా కీచకుణ్ణి కానీ సంహారం చేశారు అంటే బలం అనమాట. ఇక్కడ మనం చెప్పటం హృదయం అనేటువంటిది ఈ యొక్క నాభి నుంచి పైన ఉంటుంది. ఆ ప్రాంతంలో అగ్నిహోత్రం ఒక చిన్న రేఖ మాత్రంగా జ్వాల జ్వాజ్వల్యమానంగా ఉంటుంది. ఆ హృదయం ఎలా ఉంటుంది అంటే తెల్లగా ఉంటుంది. దహరం పుండరీకం అంటారు. మీకు గజేంద్ర మోక్షణం, ఈ భాగవతంలో 8వ స్కందంలో గజేంద్ర మోక్షణం వస్తుంది. ఈ గజేంద్ర మోక్షణంలో గజము 1000 సంవత్సరాల వరకు మకరితో పోరాడుతూ ఉంటుంది. ఇంకా నా వల్ల కాదు, నేను అనుకున్నాను, నన్ను రక్షించేది ఎవరు, ఎవరో ఉన్నారు అంటూ నిర్గుణ పరబ్రహ్మమూర్తిగా ఉన్న శ్రీహరికి నమస్కారం చేస్తే వారు వస్తారు. శ్రీహరి ఛందోబద్ధంగా గరుడ వాహనం మీద వచ్చారు. ఆ వచ్చినప్పుడు ఆ హృత్కమలాన్ని ఆ పుండరీకాన్ని ఆ శ్రీహరికి అలా అర్పణ చేస్తూ మనం చిత్ర పటంలో కూడా చూస్తూ ఉంటాం ఫోటోల్లో. ఆ విధంగా నాభికి పైన 12 అంగుళాల పైనలో హృదయం ఉంటుంది. దహరం పుండరీకం అంటారు. ఈ యొక్క పురము అంటే హృదయము అని అర్థం. వీటిని జీవింపచేస్తూ ఉంటుంది. పుండరీకం ఎప్పుడూ కూడా మనకి శుద్ధంగా ఉంటుంది. భాగవతం వినాలి, భక్తి కోసం భాగవతం వినాలి. భక్తి వచ్చిన తర్వాత భాగవతం వినాలి. జ్ఞానం కోసం భాగవతం వినాలి, జ్ఞానం వచ్చిన తర్వాత భాగవతం వినాలి. వైరాగ్యం కోసం భాగవతం వినాలి, వైరాగ్యం వచ్చిన తర్వాత భాగవతం వినాలి. భాగవతము అంటే భా అంటే భక్తి, గా అంటే జ్ఞానం, తా అంటే తత్వం, వా అంటే వైరాగ్యం, ము అంటే ముక్తి. భక్తి జ్ఞాన వైరాగ్య తత్వముక్తి సాక్షాత్కారం పొందాలి అంటే శ్రీకృష్ణస్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి. ఆ విధంగా వ్యాసుల వారు ఈ యొక్క భాగవతాన్ని వ్రాశారు. ఈ భాగవతం మనం వింటున్నాం కదా, వినే సమయంలో ఎవరోతే వక్త, వక్త గొప్పదా, వక్తృత్వం గొప్పదా, వాక్యం గొప్పదా అని ఒక అనుమానం వచ్చింది. వాక్యమే గొప్పది, వక్తృత్వం గొప్పది కాదు. ఎవరైనా చెబుతారు కానీ వాక్యము, ఆ వాక్యంలో ఉన్న అక్షరాలు, అక్షరాల్లో శబ్దంలో ఉన్న ఆ పౌష్టికత, ఆ దేవత అనుగ్రహం, నామాన్ని స్మరించిన మాత్రమునే భగవంతుడి యొక్క మనం అనుగ్రహాన్ని పొందుతూ ఉంటాం. ఆ విధంగా ఇంచుమించుగా 576,000 అక్షరాలు ఉన్నాయి భాగవతం. అదేవిధంగా 335 స్కంధాలు, 12 స్కంధాలు, 335 అధ్యాయాలతో విరాజిల్లుతూ ఉన్నది భాగవతం. ఈ భాగవతం ఎవరైతే చెబుతూ ఉంటారో ఆ చెప్పేటువంటి ఆ ప్రవచనం అది వరుడు అనుకోండి. దీన్ని ఒక ఉత్సవంలాగా చేయాలి. మామూలుగా వివాహానికి డబ్బులు ఖర్చు పెట్టాలి, ఇది కూడా ఒక వివాహం లాంటిది. 7 రోజుల కార్యక్రమం. పూర్వం యజ్ఞయాగాదులు చేసేవాళ్ళ ఇళ్లల్లో వివాహం 5 రోజులు చేస్తారు. ఇప్పుడు అలా చేస్తున్నారు, 4 రోజుల ఉపనయనాలు. సకాలంలో వర్షాలు కురుస్తున్నాయి, పాడి పంటలు ఈ విధంగా ఉన్నాయంటే వాళ్ళ ధర్మాలు వాళ్ళు ఆచరిస్తూ ఉన్నారన్నమాట. ఈ విధంగా 7 రోజుల పాటు సప్తాహంగా ఈ భాగవతాన్ని ఎవరైతే వింటారో ఆ చెప్పేవాళ్ళు ఆ ప్రవచనం యొక్క సంబంధమైన మంత్రార్థం వరుడు అనుకున్నట్లయితే, శ్రోతలు వినేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు శ్రద్ధగా వినాలి. శ్రద్ధ అనే కన్య అన్నమాట. వరుడు వధువు వీళ్ళిద్దరికి వివాహం చేస్తే సంతానం కలగాలి కదా, జ్ఞానం అనేటువంటి పిల్లవాడు, అదేవిధంగా భక్తి అనే పుత్రిక కూడా పుడతారు. అనుగ్రహోహి వరప్రోక్త శ్రద్ధా సా వధూమత, శ్రద్ధా సా వధూమత, జ్ఞానం ప్రబోధ సుత భక్తి సా సుత మత. ఈ విధంగా ఒక వివాహం ఏ విధం అయితే చేస్తామో అక్కడ విత్తం కరుతు పెడతాము. ఇక్కడ చిత్తం మనస్సు ఏకాగ్రతగా ఉండాలి. బయట నుంచి ఫోన్లు వస్తున్నాయా, ఇటువంటివి ఎక్కడికి వెళ్ళాలి, ఇవి అనుమానాలని మనం కూడా అష్టావధానం చేస్తామండి. బండి మీద వెళ్తున్నప్పుడు క్లచ్ వేస్తాం, బ్రేకు వేస్తాం, వెనకాల ఎవరు వస్తున్నారు, ముందెవరు వస్తున్నారు, ఈలోపు ఫోన్లు మాట్లాడుతూ ఉంటాం. ఇది ఉపయోగపడదు. త్యాగరాజస్వామి వారు కూడా 96 కోట్ల రామనామ సంకీర్తన చేశారు 40 సంవత్సరాలకి. ప్రహ్లాదుడు కూడా పానీయంబులు త్రాగుతున్ కుడుతున్ భాషించుతున్ ఏ పని చేస్తున్నా సర్వేశ్వర చింతన అన్నమాట. ఈ విధంగా ఎప్పుడో 60 సంవత్సరాలకి నేను భాగవతం వింటాను అంటే కుదరదు. అప్పుడు కొన్ని పదాలు మనం పలకలేం, పళ్ళు గట్టిగా ఉండవు. కృష్ణ అన్న పలకాలంటే కృష అంటాం, అనా పలకదనమాట. దంతంబుల్ పడనప్పుడే తనువునందు ఆరోఢి ఉన్నప్పుడే కాంతా సంగము రోజనప్పుడే జరా క్రాంతంబుగా అనప్పుడే వింతల్ మేరు చరింపనప్పుడే కురులు వెలవెల కానప్పుడే నినుతలంపుగా వలయుగా శ్రీకాళహస్తీశ్వర. ఈ విధంగా కాళహస్తి శతకంలో దూర్జటి వారు చెబుతారు. ఎప్పుడో నామస్మరణ చేస్తే ఎట్లాగయ్యా, ఇప్పటి నుంచి చెయ్యాలి అంట. మన పిల్లలకు కూడా భగవంతుడి యొక్క నామాన్ని పెడుతూ ఉంటాం. పేర్లు నామకరణంలో పిచ్చి పిచ్చి పేర్లు పెట్టకూడదు. ఇంకా చెప్పాలంటే తల్లిదండ్రుల యొక్క పేర్లు పెట్టచ్చు. పితృదేవతలు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటాం కదా. కనుక తల్లిదండ్రుల యొక్క పేర్లు చెప్పాలి, పెట్టుకోవాలి పిల్లలకి. లేకపోతే భగవంతుడి యొక్క రామ, కృష్ణ, గోవింద, నారాయణ. ఇప్పుడు నారాయణ అనే నామాన్ని 4 వేదముల యొక్క సారాంశమే నారాయణ. నా అంటే ఋగ్వేదం, రా అంటే యజుర్వేదం, యా అంటే సామవేదం, నా అనా అయితే అధర్వణ వేదం అన్నమాట. విశ్వాసం ఉండాలి. మనకి పోతన గారు ఎంతో విశ్వాసంతో ఆనుకూలస్య సంకల్ప ప్రతికూలస్య వర్ధనం రక్షిష్యతి ఇది విశ్వాస గోప్తృత్వం వరుణం తధ ఆత్మనిక్షేప కార్పణ్యే షడ్విధ శరణాగతి. శరణాగతి తల వంచి నమస్కారం చేయాలి. వరసా శరసా దృష్టియా మనసా వచసా తథా పద్భ్యాంకరాభ్యాం కరణాభ్యాం ప్రణామ అష్టాంగం ఉచ్యతే. ఈ విధంగా భక్తితో విశ్వాసంతో వ్యాసుల వారు వ్రాసిన ఆ భాగవతాన్ని తెలుగులో ఆంధ్రీకరించారు పోతన గారు. పోతన గారు ఆంధ్రీకరించిన తర్వాత మనం ఈ యొక్క పద్యాలు చదువుతున్నాం. వారి ముందు మనం జన్మించామనుకోండి ఈ పద్యాలు మనం చదవలేంగా. మనం ఎంత అదృష్టవంతులం, సొంతమేగా పద్యం చెప్పలేము, వ్రాయలేము ఈ కాలంలో. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో, గురువులు సద్గురువుల యొక్క అనుగ్రహం అండి. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపా తం అహం వందే పరమానంద సద్గురు. సద్గురువుల యొక్క అనుగ్రహం ఉంటే మూగివాడు కూడా మాట్లాడతాడు, కుంటివాడు ఆ పర్వతాల మీద పరిగెత్తుకుంటూ లంఘిస్తాడట. సద్గురువుల యొక్క కటాక్షం ఉండాలి. ఆ విధంగా రామచంద్రస్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందారు. పోతన గారు విభూతి పెట్టుకుంటారు. శైవులు, వాళ్ళ ఇంటి కులదేవత అమ్మవారు. అదేవిధంగా రామచంద్రస్వామి వారు గోదావరి నదీ తీరం దగ్గర గ్రహణ మోక్షణ సమయంలో రామచంద్రస్వామి వారు దర్శనం ఇచ్చారు. కృష్ణ కథ రాయమన్నారు. ఇన్ని పద్యాలండి భాగవతంలో, ఎంత ముద్దుగా ఉంటాయి. అందుకనే మనకి కరుణశ్రీ గారు కూడా ఆ పద్యాలలో ఉన్న తేనె, ఆ మాధుర్యం, అచ్చపు జుంటి తేనెల ఐందవ బింబ సుధారసాల గొర్వెత్తని బాలమీగడల విచ్చడి కన్య గులాబీ మొగ్గలన్ మత్తరగించు ఈ మధుర మంజుల మోహన ముగ్ధ శైలి నీవు ఎతటనే చినావు సుఖవీ సుకుమార కళాకళానిధి. అప్పుడే విరబూసినటువంటి ఆ గులాబీ మొగ్గలాగా ఉందిట. అదేవిధంగా అప్పుడే ఈ తేనె పట్టు ఉంటుంది కదండి, తీస్తారు కదా, ఆ తేనె త్రాగినట్టుగా పాల మీద ఉన్న మీగడ, వేడిగా ఉన్న పాల మీగడ ఉంటుంది కదా, ఆ మీగడ తింటే ఎంత రుచిగా ఉంటుందో ఆ పద్యాలు, ఆ యొక్క మాధుర్యం. అది గురువుల యొక్క అనుగ్రహం. తాదాత్మికంగా భగవంతుడితో రమిస్తూ ఉండాలి, తపిస్తూ ఉండాలి, స్మరిస్తూ ఉండాలి, నిత్యము జపిస్తూ ఉండాలి. అటువంటి వారు జనాభా లెక్కల్లో ఉండరు, జనార్దన యొక్క లెక్కలో ఉంటాం. మనమందరం కూడా జనాభా లెక్కలో ఉన్నాం. ఈ మధ్యకాలంలో ఈ యొక్క ఎలక్షన్ల సమయంలో కూడా జనాభా లెక్కల్లో కూడా కొన్ని పేర్లు, బతికున్న వాళ్ళ పేర్లే తీసేశారు. భగవాన్ భక్త భక్తిమాన్, భగవంతుడి యొక్క భక్తులకే భక్తుడు ఆ భగవంతుడు. అందుకనే పోతన గారు ఈ గజేంద్ర మోక్షణంలో అల వైకుంఠపురంబులో నగరిలో అంతవరకు వచ్చారు. వారు చిరునామా రాయలేకపోయారు, వెళ్ళి రాలేదు కదా. అప్పుడు భగవంతుడే రామచంద్రస్వామి వారే కిందకి దిగి అవతారం అంటే అవతరణం, మనం అక్కడికి వెళ్ళలేము, వారే వస్తారు ఇక్కడికి. ఆ విధంగా భగవంతుడి యొక్క అనుగ్రహంతో రామచంద్రస్వామి వారే కిందకి దిగి పోతనగారులాగా అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌదంబుదాభల మందార వనాంతరామృత తర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విఫల నాగేంద్రంబు పాహి పాహి అని కుయ్యాలింటి సంరంభియ్యి. కుయ్య అనే పదం తెలంగాణ భాష, అందుకనే పోతనగారు కూడా బమ్మెర గ్రామం తెలంగాణలో ఉంది. ఎంత గట్టిగా మంత్రం చెప్పామా అని కాదు, ఆర్తితో ఆర్ద్రతతో చెప్పామా లేదా అన్నది. కాబట్టి చిన్నగా పలికిన భగవన్ నామస్మరణ భగవంతుడికి వినబడేటట్లుగా. అసలు పోతనగారు వ్రాస్తున్నప్పుడు నాది కాదండి, మనం చూడండి ఓ 10 లక్షలు ఉంటే నా అంత ధనవంతుడు లేడనుకుంటాం, వెనకాల అంగబలం ఆస్తిబలం అన్నీ ఉంటే ధనబలం ఉంటే పక్కవాడిని మనం చూడం. కానీ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందిన ఈ యొక్క భాగవతం వ్రాస్తున్నప్పుడు పోతనగారు, ఆ నన్నయ్య గారు, తిక్కన గారు వీళ్ళ ఎవరూ కూడా ఈ భాగవతాన్ని సృజించలేదు, నా కోసమే ఈ యొక్క భాగవతం ఆంధ్రీకరించడానికి సిద్ధం చేసి ఉందా అన్నట్లుగా, పలికిడది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండటనే పలికిన భవ హరమగునట పలికెద వేరొక్క కాద పలుకగనేల, ఈ విధంగా ఆయన మనస్ఫూర్తిగా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని మొదలుపెట్టారు. ప్రారంభంలో ఎలా చేశారు, శ్రీ కైవల్య పదంబు చేరుటకనే రాశారు. కేవలస్య భావ కైవల్యం, ఎవరైనా స్వర్గలోకం వెళ్ళాలి వైకుంఠానికి వెళ్ళాలి అనుకుంటాం సహజమేగా, అలా వెళ్ళినా కొన్ని సంవత్సరాల తర్వాత జారి కింద పడిపోతాం. శ్రీ కైవల్యం అంటే ఇంకక్కడే ఉండాలి, కిందకి రాకూడదు, అంత స్థానానికి వెళ్ళారు వారు. పోతనగారు రాస్తూ కూడా శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు కేలిలోల విలస దృగ్జాల సంభూత నానాకంజాత భవాండకుంభకు మహానందాంగన ఢింబకున్. ఈ విధంగా భక్తితో శ్రీ కైవల్యం, సారూప్యం, సాయుజ్యం, సామీప్యం, సాలోక్యం అంటారు. వీరు నలుగురు కూడా అక్కడే ఉంటారు, ఆ లోకంలోనే ఉంటారు. అంతేనా, భక్తుడు తనతో పాటు పక్కన ఉన్న సంఘాన్ని సమాజాన్ని కూడా తరింపజేస్తారు. వారు వ్రాసినటువంటి ఆ భాగవతాన్ని మనం చదువుతున్నంత మాత్రమునే మనం కూడా భక్తి శ్రద్ధలతో చదువుతున్నాం, మనం కూడా వైకుంఠానికి ఖచ్చితంగా వెళ్తాం. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, తక్కువ జన్మల్లోనే వెళ్ళటానికి అవకాశాలు మనకి చాలా విశేషంగా ఉన్నాయి. మనం అనుకున్నాం భాగవతం 12 స్కంధాలుగా ఉన్నాయి, రామాయణాన్ని బాలకాండ, అయోధ్యకాండ, కాండ అంటే ఒక భాగం, అలాగే భారతాన్ని 18 పర్వములుగా విభజించారు. భాగవతాన్ని 12 స్కంధములలో 18,000 శ్లోకాలు, 335 అధ్యాయాలు, 576,000 అక్షరాలు, ఇది మహామాలా మంత్రం అంటారు. అటువంటి మహామాలా మంత్రం వ్యాసుల వారు 17 పురాణాలు వ్రాసిన తర్వాత 18వ పురాణంగా భాగవతం వ్రాశారు. ఆ వ్యాసుల వారి యొక్క కుమారుడు శ్రీశుకుల వారు. మనకి కొన్ని జిల్లాలలో వేదం చదువుకున్న వారు తండ్రి దగ్గరే విద్య నేర్చుకుంటారు. పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ తండ్రి దగ్గరే నేర్చుకునే అవకాశం ఉంటుంది, యోగం ఉండాలి. ఆ విధంగా వ్యాసుల వారి యొక్క కుమారుడు శ్రీశుకుల వారు ఆ భాగవతాన్ని గురువుల ద్వారా, తండ్రి ద్వారా స్వీకరించి గంగానదీ తీరంలో ప్రాయోపవేశం చేస్తున్నారు. పరీక్షిత్ మహారాజు, అర్జునుడి యొక్క కుమారుడు ఎవరు, అభిమన్యుడు. అభిమన్యుడు ఉత్తర, వారిద్దరు దంపతులు కదా. అభిమన్యుడు ఈ భారత యుద్ధంలో చనిపోయారు. ఉత్తర గర్భంలో ఆ తేజస్సు ఉన్నది, పరీక్షిత్తు ఉన్నారు. బ్రహ్మాస్త్రాన్ని వేశారు అశ్వత్థామ, అప్పుడు భగవంతుడు రక్షించారు. అటువంటి పరీక్షిత్ మహారాజు గారు ప్రాయోపవేశం చేశారు గంగా నదీ తీరంలో. భాగవతం అనేది 7 రోజుల పాటు 7 నిమిషాలు కూడా వ్యాసుల వారి యొక్క కుమారుడు శ్రీశుకుల వారు కూర్చోరు. ఎందుకంటే 6-7 నిమిషాలు కూర్చుంటే ఆ పక్కన ఉన్నటువంటి వస్తువుల మీద, మనుషుల మీద కాస్త ప్రవృత్తి మార్గం పెరుగుతుంది. ప్రవృత్తి నివృత్తి అంటారు. ప్రవృత్తి అంటే బంధాలు పెంచుకోవటం, నివృత్తి అంటే మొత్తం వదిలిపెట్టడం. జ్ఞానాతేవ కైవల్యం, జ్ఞానం వస్తే ఇంకా తన మన అనేటువంటిది ఉండదు. వాళ్ళు మనం చూడండి, సాధువులు ఉంటారు కొంతమంది, వాళ్ళు రోడ్డు మీద అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఈ జిల్లేడు ఆకు తినేస్తారు. మామూలుగా తాగినా ఒక రకంగా తింటారు, ఎన్నో రకాలుగా వాళ్ళ యొక్క మనస్తత్వాలు, భావాలు మనం వాళ్ళని పట్టుకోలేము. అటువంటి గరిష్ట స్థానంలో ఉంటారు అవధూతలు అన్నమాట. మనం ఏదో మనం చూస్తేనేమో వాళ్ళు ఎలా ఉంటారు, పిచ్చివాళ్ళలాగా ఉంటారు. వాళ్ళు అనుకుంటారు నేను కాదురా మీరురా పిచ్చివాళ్ళు అని. అంత స్థానంలో, అవధూత స్థానంలో, సత్చిత్ ఆనంద రూపంలో ఉన్న శ్రీశుకుల వారు పరీక్షన్ మహారాజు గారికి గంగానదీ తీరంలో భాగవతం చదువుతున్న సమయంలో దేవతలు వచ్చారు. ఒక భాండం, సుధా భాండాను తెచ్చారు. తెచ్చి ఆ భాగవత కథ మాకు ఇవ్వండి, ఈ అమృతాన్ని మీకు ఇస్తామన్నారు. అప్పుడు శ్రీశుకుల వారు కాస్త చిరుమంద హాసంగా స్మితం అంటారు. స్మితం అంటే నవ్వటం, స్మితం నుంచి వచ్చింది స్మైల్ అన్నమాట. ఆ విధంగా ఆ పరీక్షిత్ మహారాజు గారిని ఎప్పుడైతే చూశారో అప్పుడు పరీక్షిత్ మహారాజు గారు శ్రీశుకుల వారికి నమస్కారం చేసి నాకు భగవత్ కథ కావాలి, సుధ నాకు వద్దు అన్నారు. అంటే సుధ త్రాగినంత మాత్రమునే జరామరణాలు ఉండవు వాడొక్కడే, కానీ భాగవతం అమృతాన్ని త్రాగినట్లయితే తనతో పాటు తన కులాన్ని కూడా ఉద్ధరణ, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందింపజేసే కృష్ణ కథే నాకు కావాలి అన్నారు. ఇక్కడ వక్త ఎవరు, శ్రోత ఎవరు? వక్త అనగా చెప్పేవారు, శ్రోత అంటే వినేవారు. వక్త ఎవరు అంటే శ్రీశుకుల వారు, శ్రోత అనగా పరీక్షిత్ మహారాజు గారు. మనకి పద్మపురాణంలో వ్యాసుల వారి యొక్క కుమారుడు శ్రీశుకుల వారు ఏ విధంగా జన్మించారు అనేవి చెప్పారు. స్కాంద పురాణంలో, పద్మపురాణంలో కథ ఒకటే ఉంటుంది, కానీ కొంచెం మార్పుగా ఉంటుంది, మూలం చెడిపోదు. పూర్వం పార్వతీ పరమేశ్వరులు ప్రియంగా మాట్లాడుతూ ఉన్నారు కైలాసలోకంలో. ఆ పక్కన ఉన్న వాతావరణం ఆహ్లాదంగా ఉంది. నందీశ్వర, భృంగేశ్వర, చండీశ్వర ప్రమథ గణాధిపతులు అందరూ ఉన్నారు. చాలా ఆనందంగా ఉన్నటువంటి సమయం. పార్వతీ అమ్మవారికి అనుమానం వచ్చింది, ఏమండి మీరు భగవంతుడు కదా, జపమాల రుద్రాక్షమాల పట్టుకున్నారు, ఎవరి నామాన్ని స్మరణ చేస్తున్నారు, మీరే భగవంతుడు కదా అని అమ్మవారికి అనుమానం వచ్చింది. అప్పుడు పరమశివుడు నవ్వుతూ రేపు చెబుతాను నువ్వు అడిగిన ప్రశ్నకి అన్నారు. ఈ విధంగా నెల రోజులు అయింది రేపు మాపు అంటూ. ఇటువంటి సమయంలో పార్వతీ అమ్మవారు అనుకున్నారు, ఆ పక్కన ఉన్నటువంటి నందీశ్వర, భృంగేశ్వర, చండీశ్వర ప్రమథ గణాధిపతుల యొక్క సమక్షంలో అడిగితే ఖచ్చితంగా చెబుతారు పరమశివుడు అనుకున్నారు పార్వతీ అమ్మవారు. శనివారం నాడు సాయంత్రం పూట దేవతలందరూ కూడా పార్వతీ పరమేశ్వరుడికి నమస్కారం చేస్తారు. సంధ్యారంభ విజృంభితం శృతి శిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామసకృత్ సద్వాసనా శోభితం భోగింద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణాధిష్కృతం సేవే శ్రీ గిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం. సంధ్యా సమయంలో మల్లెపూలు విజృంభిస్తాయి, మంచి సువాసన వస్తాయి. ఆ విధంగా వేదస్వరూపుగా ఉన్న పరమశివుడికి అర్చన చేయాలి. మల్లిక అర్జున, మల్లికార్జున అనే నామం వచ్చింది. ఆ విధంగా దేవతలందరూ కూడా కైలాసలోకంలో పార్వతీ పరమేశ్వరులకి శనివారం నాడు సాయంత్రం పూట నమస్కారం చేస్తున్న సమయంలో పార్వతీ అమ్మవారు పరమశివుణ్ణి చూచి అందరి సమక్షంలో సభలో, అక్కడ సభ ఎలా ఉందిట, సభాకల్పతరుద్భాతి వేద శాఖోపశోభిత శాస్త్రపుష్ప సమాకీర్ణం విద్వత్ భ్రమర సంయుత. ఈ సభ అనేటువంటిది ఒక కల్పవృక్షం లాంటిది, నాలుగు వేదములు, నాలుగు కొమ్మలు అన్నమాట. ఆ కొమ్మలకి పుష్పాలు ఉంటాయి కదా, ఆ పుష్పాలే శాస్త్రములు. ఆ మకరందాన్ని, పుష్పాలలో ఉన్న మకరందాన్ని ఆస్వాదించడానికి భ్రమరములు, తుమ్మెదలు ఏ విధమైతే ఆ స్వీకరిస్తూ ఉంటాయో, పండితులు అనేవారు భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందినవారు. ఈజాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం. సర్వ విద్యలకు వారే అధిపతి. ఆ అమృతాన్ని స్వీకరిస్తున్నారు, పద్మంలో ఉన్న మకరందాన్ని భ్రమరాలు స్వీకరించినట్టుగా స్వామిని నమస్కారం చేస్తూ దక్షిణామూర్తి రూపంలో ఉన్న సమయంలో పార్వతీ అమ్మవారు అడిగితే అప్పుడు ఒక్క నిమేషం మాత్రం ఆగి, వీళ్ళందరూ ఉంటే ఈ సభలో నేను చెప్పను, నీకొక్కదానికి చెబుతానన్నట్టు. అప్పుడు పరమశివుడు అనుకుంటున్నారు అందరూ వెళ్తారు కదా పార్వతీదేవికి చెబుదామని. పార్వతీ అమ్మవారు అనుకుంటున్నారు అందరూ వెళ్తారు పరమశివుడు చెబుతారు అనుకుంటున్నారు. ఎవరూ వెళ్ళలేదు. స్వామివారు అమ్మవారికి ఏదో చెబుతారు మనం వినాలి అనుకుంటున్నారుట వాళ్ళందరూ కూడా. అప్పుడు పరమశివుడు చెబుతున్నారు, మేము భార్యాభర్తలం ప్రియంగా మాట్లాడుకోవాలి, మీరు బయలుదేరితే అన్నట. అందరూ వెళ్ళిపోయారు. పరమశివుడు పార్వతీ వంక చూసి, ఓ పార్వతీ ఇక్కడ ఎవరైనా ఉన్నారా, అందరూ వెళ్ళిపోయారు కదా అంటే, అవునండి ఇక్కడ చెట్లు తప్ప ఆకులు తప్ప ఇంకెవరూ లేవు, పక్షి కూడా లేదు, జంతువులు మనుషులు ఎవరూ లేరు అన్నట్టు. ఏమీ లేదు, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వర ఆననే. ఆననం అంటే ముఖం, గజ ఆనన గజానన అన్నట్లుగా పార్వతీ అమ్మవారిని చూచి, ఓ పార్వతీ శ్రీరామ 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 అనే నామాన్ని స్మరిస్తూ ఉంటాను అన్నారు. అందుకనే మనం శివాలయానికి వెళ్తే విష్ణుమూర్తి యొక్క నామాన్ని స్మరించాలి, వైష్ణవ దేవాలయానికి వెళ్తే పరమశివుడి యొక్క నామాన్ని స్మరిస్తూ ఉండాలి. పరమశివుడు కూడా శ్రీరామ రామ రామేతి అనే నామాన్ని స్మరిస్తూ ఉన్నారు. ఆ మాటలు చెట్టు పక్కన ఒక చిలుక వేషంతో అమ్మవారికి చెప్పే మాటలు విన్నాడు ఒక గణాధిపతి, నందీశ్వర భృంగేశ్వర చండీశ్వర ప్రమద గణాధిపతుల్లో ఒకరు. ఆయన తన ఇంటికి వెళ్ళాడు, తన భార్యకి చెప్పాడు. ఆడవాళ్ళ యొక్క మనస్సు ఎటువంటిది అంటే లోతు, సముద్రపు లోతు తెలుసుకోవచ్చండి, ఆడవాళ్ళ యొక్క మనస్సు తెలుసుకోలేము, హృదయంలో ఉన్నది అంటారు. అది శుద్ధ తప్పు. వారి మనసులో ఉన్నది నూగింజ కూడా నానదనమాట. ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటారు, ఉన్నదే చెప్పేస్తూ ఉంటారు అందరికీ. ఆమెం చేసిందంటే భార్యకి చెప్పాడు కదా ఆయన, ఆ భార్య ఏం చేసింది, పక్క ఆడవాళ్ళకి చెప్పారు. ఆ విధంగా ఆ కైలాస లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా శ్రీరామ రామ రామే తరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని ఈ నామాన్ని స్మరిస్తూ ఉన్నారు, జపిస్తూ ఉన్నారు, తరిస్తూ ఉన్నారు, స్మరిస్తూ ఉన్నారు. మర్నాడు మళ్ళీ స్వామివారి దగ్గరకు సాయంకాలం పూట నమస్కారం చేయడానికి వస్తున్న సమయంలో ఈ నామస్మరణ ఆ సభలో ఉన్న వారందరూ కూడా వినిపిస్తున్నారు అని అనుమానం వచ్చి పరమశివుడు అంటున్నారు, ఓ పార్వతీ నేను నీకు చెప్పాను నిన్న, ఇవాళ మన పిల్లలకి అందరికీ చెబుదాం అనుకున్నాను, నువ్వు ఎందుకు చెప్పావు అని పరమశివుడు పార్వతీ మీద ఆగ్రహంగా కళ్ళు పెద్దవి పెట్టి చూశాడు. అప్పుడు పార్వతీ అమ్మవారు, అయ్యో నేను గుమ్మం కూడా దాటలేదండి, అంటే నీవు నేను మనం మాట్లాడుతున్నప్పుడు దొంగచాటుగా ఎవరో విన్నారు, వాళ్ళెవరో రండి అంటే ఎవరు రాల. అయితే 5 రూపాయల్లో రూపాయి పావాల పాపం వస్తుంది, 3 రూపాయల 75 పైసలు పుణ్యం వస్తుంది. ఇప్పుడు వస్తే, ఇప్పుడు పిలిచినా మీరు రాకపోతే ఇది అటెళ్తుంది అది ఇటెళ్తుంది అన్నట్టు. అప్పుడు ఒక ఆయన వచ్చారు, వచ్చి నమస్కారం చేసి, వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. స్వామి మీ యొక్క మనస్సు వెన్నలాంటిది కదా, నవనీతం లాంటిది, హృదయం కరిగిపోతుంది, నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి అని ఒక భక్తుడు వచ్చి నమస్కారం చేస్తే, నువ్వు భూలోకంలో చిలుక వేషంతో నువ్వు విన్నావు కదా, అందుకని నువ్వు చిలుకగానే పుట్టు అని భూలోకంలో పుట్టు అని శాపం పెట్టారు. పాపం, రూపాయి పావల పాపం అనమాట. మరి 3 రూపాయల 75 పైసలు పుణ్యం ఏంటి అంటే, భాగవతం చెప్పేటువంటి యోగ్యం శ్రీశుక్ల వారికి వచ్చింది. భగవంతుడి యొక్క అనుగ్రహంతోనే వ్యాసుల వారి యొక్క పుత్రుడుగా జన్మించారు. ఇక్కడ పార్వతీ అమ్మవారు వింటున్నప్పుడు పరమశివుడు రామతారక మంత్రాన్ని చెబుతున్నప్పుడు అడిగారు, ఇక్కడ పక్షులు ఉన్నాయా, జంతువులు ఉన్నాయా, అంటే ఇక్కడ ఎవరూ లేరు అన్నారుగా. అంటే ఆ కాలంలో చిలుక ఆకులతో కవర్ అయిపోయింది, మ్యాచింగ్ అయిపోయింది అన్నమాట. కానీ చిలుక ముక్కు అప్పుడు ఎరుపు లేదు, కాబట్టి అమ్మవారు గుర్తుపట్టలేకపోయారు. చిలుక ముక్కు ఎరుపు ఉంటుంది కదా, అలా ఉంటే గుర్తుపట్టేది అమ్మవారు. అంటే ఆ కాలంలో చిలుక ముక్కు ఎరుపు లేదు. అయితే కొంతకాలానికి మనం పక్షి భాష ఉంటుంది కదండి, జంతువుల భాష ఉంటుంది కదా, అదేవిధంగా చిలుక ఏం చేసిందంటే ఆ శుకము ఈ దొండపండు దగ్గరికి వచ్చింది, దొండపాదు దగ్గరికి వచ్చి వాళ్ళిద్దరూ మాట్లాడుతున్నారు. మనకి కొన్ని భాషలు రావు కానీ ఆ ప్రకృతి సంబంధమైన భాష ఉంటుంది. ఆ అమ్మవారు పలుకులు చాలా చిలుక పలుకులు అంటారు, నేనే చిలుకని శుకముని, నాకన్నా మధురంగా తీయగా ప్రకృతి రూపంలో ఉంటుంది ఆ జగన్మాత. అమ్మవారి యొక్క ఆ మాటలు అద్భుతంగా ఉంటాయి, పంచదార చిలకల్లాగా ఉంటాయి, అంత మధురం వస్తుంది అని అన్నది చిలుక. దొండపండు అంది, నా అమ్మవారి యొక్క అధరములు పెదములు ఎలా ఉంటాయిట, దొండపండులాగా ఉంటాయిట కదా, అందుకని దొండపండుకి అహంకారం వచ్చి అమ్మవారి యొక్క పెదములు అధరములు అంతగా బాగుండవు, కాబట్టి నాతో పోలుస్తున్నారు అంటుంది దొండపండు. కాదు కాదు, జితోయం పార్వత్యా మృదుల తలయా అని మనకి శ్రీ శంకర భగవత్పాదుల వారు కనకదుర్గానందలహరి అని వ్రాశారు విజయవాడ కనకదుర్గా అమ్మవారి గుళ్ళో. శివానందలహరి సౌందర్య లహరి లాగానే కనకదుర్గానందలహరి అని ఉంది, 100 శ్లోకాలు వ్రాశారు. దానిలో ఈ యొక్క శ్లోకం ఉందన్నమాట. ఈ చిలుక ఏం చేసిందంటే, నువ్వు తప్పు చెబుతున్నావు, అమ్మవారి యొక్క అధరములు నీకన్నా బాగుంటాయని ముక్కుతో చంచత్వాన్ని ముక్కుతో పొడుస్తోంది. అంటే మనం ఏదైనా ఒక వస్తువు తీసుకున్నప్పుడు చెంచా కావాలిగా. చెంచత్ నుంచి సంస్కృతం నుంచే వచ్చింది చెంచా అనే నామం పదం. ఈ చిలుక ముక్కు ఆ దొండ పండుని పొడుస్తూ, నువ్వు చెప్పింది తప్పు, నీకన్నా అమ్మవారి యొక్క అధరములు అద్భుతంగా ఉంటాయి, శృతిమెత్తగా ఉంటాయి, నువ్వు తప్పు చెబుతున్నావు, తప్పు ఒప్పుకో, అమ్మకి నమస్కారం చేయని చిలుక ముక్కుతో పొడుస్తూ ఉన్న సమయంలో ఆ దొండ పండు మగ్గి ఉంది కదా, పండుగా ఉంది కదా, దాని యొక్క ఎరుపు చిలుక ముక్కుకు వచ్చేసింది. అప్పటి నుంచి చిలుక ముక్కు ఎరుపుగా ఉంది. ఇందుకే ఏంటంటే టిండా కర్రీ తినద్దు అంట. దొండ పండు తింటే, దొండకాయ కూర తింటే మందత్వం వస్తుంది, బుద్ధి మాందగిస్తుంది. చిలుకలాగా ఒప్పుకోవాలి తప్పుని, నాకన్నా అద్భుతంగా మాట్లాడతారు అమ్మవారు అని చెప్పింది చిలుక. కానీ దొండపండు అలా చెప్పలేదు కాబట్టే దొండకాయ కూర ఎవరైతే తింటారో వాళ్ళకి మందత్వం వస్తుంది, టిండా కర్రీ తింటే అని మనకి ఆ కథలో ఇంత అద్భుతమైనటువంటి సన్నివేశం ఉన్నది. ఈ విధంగా శ్రీశుకుల వారు పరమశివుడి యొక్క ఆగ్రహానికి భూలోకంలో జన్మించారు, ప్రమద గణాధిపతుల్లో ఒకరన్నమాట. కైలాసలోకంలో ఉన్న శివకింకరుడు భూలోకంలో జన్మించారు. ఎందుకు ఏ విధంగా జన్మించారు అంటే రామనామ స్మరణ, రామతారక మంత్రం దొంగచాటుగా విన్నారు. ఏమండి, రామ అన్న నామాన్ని స్మరిస్తే ఎవరికైనా ఇష్టమే కదండి. దానిలో ఉన్న మాధుర్యం, రా అగ్నివాచకం మా అమృతవాచకం, రా అగ్నిబీజం మా అమృతబీజం, మధుశర్కర దదిఘృతంబుల కంటే రామనామామృత రసము రసము, పనస జంబు ద్రాక్ష ఫల రసముల కంటే రామనామామృతము రసము రసము, నవసుధా పరమాన్న నవనీతముల కంటే రామనామామృత రసము రసము, రామనామంబునకు ఏది రాదు సాటి, రామనామంబునకు ఏది రాదు సాటి, రామనామంబు సేవించి నారదుండు బ్రహ్మర్షి అయ్యే, ఇలాలోన రామతారక దశరథ రాజతనయ. అంటే రామ అనే నామము దశరథ మహారాజు గారి యొక్క పిల్లవాడు రామచంద్రమూర్తి యొక్క నామం ముందే ఉంది. కనుక భగవంతుడి యొక్క నామాలు ఏ విధంగా వస్తాయో ముందే ఈ పురాణములన్నీ కూడా చెబుతూ ఉంటాయి. అటువంటి రామనామ మంత్రాన్ని స్మరించిన మాత్రమే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. ఆ విధంగా శ్రీశుకుల వారు తల్లి గర్భంలో ఉన్నప్పుడు వ్యాసుల వారి యొక్క భార్య వీటిక అని ఒక పురాణంలో ఉంది. తల్లి గర్భంలో ఉన్నారు, భగవంతుడు పరమశివుడి యొక్క ఆజ్ఞతో బయటికి రావట్లేదు. వ్యాసుల వారు చెబుతున్నారు, తండ్రి ఓ కుమారా నువ్వు బయటికి రారా అబ్బాయి అన్నట్ట. నేను రానండి, మాయ పట్టుకుంటుంది అన్నారు. అజామీలోపాఖ్యానం అంటారు. ఆ పేరు ఎలా వచ్చింది అంటే భాగవతంలోనే ఉంటుంది. అజ అంటే మాయ, మీలయత్వం, అజామీల అంటే మేళయత్వం, మాయతో కలిసి ఉంటారు మానవులందరూ కూడా. కాబట్టి నేను రాను, తల్లి గర్భంలోనే ఉంటాను అంటే వ్యాసుల వారు ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడే బయట నుంచే వ్యాసుల వారు తన పిల్లవాడికి నాలుగు వేదములు ఇవన్నీ శాస్త్రాలన్నీ చెప్పేశారు, బయటికి రమ్మంటే రాలేదు. ఆ సమయంలో భగవంతుడు శ్రీకృష్ణస్వామి వారు చెబితే నేను వస్తా అన్నారు. అప్పుడు శ్రీకృష్ణస్వామి వారు ఆ వీటికాదేవి యొక్క గర్భంలోకి వెళ్ళి, నాయనా నీకు మాయ అంటదు, బయటికి రా అన్నారు. అప్పుడు బయటికి వచ్చారు. ఎన్ని సంవత్సరముల వయసులో ఉన్నారు? అవధూతగా 16 సంవత్సరముల వయసులో ఉన్నారు. ఆయన వెళ్ళిపోతూ ఉన్నారు, వెనకాల నుంచి వ్యాసుల వారు పుత్రా పుత్రా అని పిలుస్తూ ఉంటే పక్కన ఉన్నటువంటి చెట్లు, పర్వతాలు, వృక్షాలు, లతలు ఇవన్నీ కూడా ఓయ్ ఓయ్ అన్నట్టుగా అనిపిస్తున్నాయి. అప్పుడు వ్యాసుల వారికి కొంచెం బాధ కలిగింది, కొంచెం జ్ఞానం కూడా వచ్చింది, ప్రచోదనం అయ్యింది. ఏమండి, 17 పురాణాలు రాశారు, 4 వేదములు విభజన చేశారు, అటువంటి వారికి కూడా పుత్ర ప్రేమ, పుత్రభావం చూడండి ఎంత విశేషంగా ఉంటుందో, ఇంకా మన ఏం చెప్పాలి. ఆ విధంగా పుత్రా పుత్ర అంటే పక్కన ఉన్నటువంటి చెట్లను కూడా ఓయ్ ఓయ్ అంటూ, జడ పదార్థములైన మేము, మా వృక్షములు, పక్కన ఉన్న చిన్న వృక్షాలు నా పిల్లలు అని మేము అనుకోము, మరి చైతన్య స్వరూపంగా ఉన్న మీరు ఈ విధంగా పుత్రప్రేమ పుత్రభావం ఎందుకు వచ్చింది, నిర్గుణ పరబ్రహ్మ రూపంలో ఉన్న మీ పుత్రుడు అన్నట్టుగా ఒక భావం కలిగింది. అవును కదా అనుకున్నారు వ్యాసుల వారు. కాస్త ఆ తాపం కొంచెం ఉపశమనం అయ్యింది. ఆ సమయంలో శ్రీశుకుల వారిని పిలుద్దామని వెళ్తూ ఉన్నప్పుడు మార్గ మధ్యంలో వ్యాసుల వారి యొక్క కుమారుడు శ్రీశుకుల వారు వెళ్తూ ఉంటే దేవతా స్త్రీలు అప్సరసలు అందరూ కూడా సరస్సులో స్నానం చేస్తున్నారు, వస్త్రాలు లేకుండా. ఆయన వెళ్ళిన తర్వాత శ్రీశుకుల వారి యొక్క వెనకాల వ్యాసుల వారు వస్తుంటే వెంటనే వస్త్రాలన్నీ కూడా కట్టుకొని నమస్కారం చేశారు. ఏమ్మా, మా పిల్లవాడు 16 సంవత్సరాల వయస్సులో ఉన్నాడు, యవనవంతంగా ఉన్నాడు, మా పిల్లవాడు వెళ్ళేటప్పుడేమో మీరు వస్త్రాలు విసర్జించారు, ఇప్పుడేమో వస్త్రాలు ధరించారు, ఏమిటి అంటే మీరు ఇన్ని పురాణాలు రాసిన వారు స్త్రీలు ఎలా ఉంటారు, పురుషులు ఎలా ఉంటారు మీకు తెలుసు కదండి అంటారు. అందుకనే వ్యాసుల వారు ఆత్మారాములు అంటారు. ఆత్మ అనగా రాధాదేవి అన్నమాట, ఆరామ అనగా నిరంతరం రమించుతూ ఉన్నవారు శ్రీకృష్ణస్వామి వారిని ఈ నామం ఉంది. అదేవిధంగా శ్రీశుక్ల వారికి కూడా ఈ నామం ఉంది. ఆత్మయందు ఆరాముడు విశ్రాంతి పొందినవారు కనుక ఆత్మారామ అనే నామం. శ్రీశుక్ల వారి యొక్క గురువులు ఎవరంటే రాధాదేవి. రాధ అన్న నామాన్ని ఎప్పుడైతే ఆయన చెవిలో కానీ లేకపోతే ఆ నాలుక మీద నృత్యం చేసిందా ఆ పదం, ఆయన సమాధిస్థానంలో 6 నెలల పాటు ఉంటారు. అందుకనే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందిన శ్రీశుకుల వారు శ్రీకృష్ణస్వామి వారి యొక్క అనుగ్రహంతో చెప్పేవారు భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందారు. శ్రీశుకుల వారు తల్లి గర్భంలో ఉన్నప్పుడు మాయ అంటదు అని, ఈ పరీక్షిత్ మహారాజు గారు కూడా తల్లి గర్భంలో ఉన్నప్పుడు అశ్వత్థామ ఇందాక చెప్పుకున్నాం మనం, అస్త్రం బ్రహ్మాస్త్రం బ్రహ్మశిరోనామాస్త్రాన్ని వేసినప్పుడు ఆ యొక్క శక్తి అంతా కూడా తనలో ఇమిడ్చుకున్నారు. అప్పుడు గద తీసుకొని తల్లి గర్భంలో ఉత్తర గర్భంలో శ్రీకృష్ణస్వామి వారు పరీక్షత్తుకి ముందు ఆ గర్భంలోనే చక్రంలాగా తిప్పేశారట. అది చక్రమా అనుకున్నారు, నిజంగా అది గదతో తిప్పారన్నమాట. ఆ విధంగా భాగవతం చెప్పాలన్నా భాగవతం వినాలన్నా భగవంతుడే చెప్పాలి తప్ప మనం చెప్పలేము. ఆ విధంగా రామచంద్రస్వామి వారి యొక్క నామాన్ని స్మరించినటువంటి ఆ విన్నటువంటి ఆ దోషం వలన చాటుగా విన్నంత మాత్రముని భూలోకంలో వ్యాసుల వారి యొక్క పుత్రుడుగా శ్రీశుకుల వారు జన్మించారు. ఈ వ్యాసుల వారి యొక్క కుమారుడు శ్రీశుకుల వారు అనుకున్నాం, వారి దగ్గరే భాగవతం చెప్పుకున్నారు. శుకవత భాషణం కురియాదు భగవద్ ధ్యానమాచరేదు, అజవత్ భోజనం కురియాదు గజవత్ స్నానమాచరేదు. చిలుకలాగా మాట్లాడాలి, ప్రియంగా మాట్లాడాలి. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ సత్యం అప్రియం బ్రూయాత్ అని చిలుకలాగా మాట్లాడాలి. మనం రామ అంటే రామ అంటుంది చిలుక, కృష్ణ అంటే కృష్ణ అంటుంది. కాళిదాసు కవిత్వం నా సొంత పైత్యం మనం చెబుతూ ఉంటాం, ఏదో చిన్న పదాన్ని అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. కానీ తండ్రి చెప్పిన మాటలు అక్షరాలు ఆ పదములు ఆ మంత్రములు సుస్పష్టంగా ఏమైతే చెప్పారో అవే పరీక్షితికి చెప్పారన్నమాట. అలాగే భగవత్ ధ్యానం, కొంగలాగా ఒంటికాల మీద నిశ్చలంగా ఉండాలి. గజవత స్నానం, ఏనుగులాగా స్నానం చేయాలి. ఏమండి ఈ విధంగా అజవత భోజనం, మేకలాగా భోజనం చేయాలి. మేక ఏం చేస్తుంది, ఆకులు తింటుంది, కొంతసేపు అయిన తర్వాత మంచినీళ్ళు త్రాగుతుంది. మనం అన్నం తింటూ మంచినీళ్ళు త్రాగుతూ ఉంటాం, నిజంగా ఒక మనిషి 1000 సంవత్సరాలు జీవించవచ్చు, కనీసం 100 సంవత్సరాల పైన జీవించవచ్చు. మనం ఈ మంచినీళ్ళు త్రాగుతూ అన్నం తింటూ ఉన్నందువల్ల ఆరోగ్యం నష్టం అవుతోంది. కలౌ షష్ఠి 60 సంవత్సరాలు జీవిస్తే పూర్ణాయుష్ అనే ఉద్దేశం వచ్చింది. అటువంటి శ్రీశుకుల వారు రాధాదేవి యొక్క శిష్యుడు కాబట్టి రాధ అన్న నామం రాకుండా 7 రోజుల్లో ఆ పరీక్షిత్తుకు భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందింపజేసేటువంటి శక్తి కలిగింది. ఆ విధంగా శ్రీశుకుల వారు గురువుల యొక్క అనుగ్రహం కలిగింది, శ్రీకృష్ణస్వామి వారి యొక్క అనుగ్రహం కలిగింది. కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగిని నాథాయ రుక్మిణీశాయ నమో వేదాంత వేదిని. కృష్ణం వందే జగద్గురు, జగత్కు గురువులు శ్రీకృష్ణస్వామి వారు. భాగవతం చెప్పాలన్నా గురువుల యొక్క అనుగ్రహం ఉంటే కానీ మనం చెప్పలేం. ఈ భాగవత అమృతాన్ని మనం ఆస్వాదిస్తే జరా మరణాలు అనేటువంటివి కూడా మనకి ఉండవు. సద్గురువుల యొక్క ఆశీర్వచనం కలిగితే అండి చింతామణిర్ లోకసుఖం సురద్ర స్వర్గ సంపదం ప్రయచ్చతి గురుప్రీతో వైకుంఠం యోగి దుర్లభం. గురువుల యొక్క అనుగ్రహం ఉంటే వైకుంఠంలో ఆ పక్కన స్వామివారి యొక్క పక్కన కూర్చోబెడతారు. చింతామణి అంటారా, మనం ఏది కోరుకుంటే అది ఇస్తుంది, ఏది కోరుకున్నా ఇస్తుంది కల్పవృక్షం. కానీ భగవంతుడు గురువుల యొక్క అనుగ్రహం కలిగితే చూడండి, 1 లక్ష రూపాయలు 10 లక్షలు పెట్టి కారు కొన్నా కొన్నవాడు వెనకాలే కూర్చుంటాడు, డ్రైవర్ ముందు కూర్చుంటారు. ఇక్కడ ఎంతోమంది విద్వాంసులు ఉన్నారు, పండితులు ఉన్నారు, శాస్త్రకారులు ఉన్నారు, నాలుగు వేదములు చదువుకున్నటువంటి వారు మీరు వింటున్నారు, నేను చెబుతున్నాను. అంటే భగవంతుడు గురువుల యొక్క అనుగ్రహమే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపా తం అహం వందే పరమానంద సద్గురు. మూగివాడు మాట్లాడగలడు, కుంటివాడిని ఆ పర్వతాల మీద పరిగెత్తగించేటువంటి శక్తి గురువుల యొక్క అనుగ్రహం ఉంటుంది. అటువంటి సద్గురువులుగా అనుగ్రహంతో బుద్ధిమంతులుగా ఉన్నవారు పొద్దున పూట భారతాన్ని చదువుతారు, మధ్యాహ్నం సమయంలో సీతాయాశ్చరితం మమ అంటారు, రఘువీర చరితం అంటే రామాయణం చదువుతారు, సాయంత్రం పూట రాత్రిపూట చోరప్రసంగం నవనీత చోరుడు ఎవరు శ్రీకృష్ణస్వామి వారు భాగవతాన్ని చదువుతారు. ప్రాతర్జ్యూత ప్రసంగేన మధ్యాహ్నే స్త్రీ ప్రసంగత రాత్రో చోర ప్రసంగేన కాలో గచ్చతు ధీమతాం. బుద్ధిమంతులు కాలక్షేపం చేయరండి. కాలక్షేపో నకర్తవ్య ఆయుక్షీణం దినే దినే యమస్య కరుణా నాస్తి కర్తవ్యం హరికీర్తనం. కాలక్షేపో నకర్తవ్య నా అంటే నో కర్తవ్యం కాదు, ఆయుక్షీణం దినే దినే రోజురోజుకి ఆయుష్ తరిగిపోతోంది. ఒక ఘటనలో నీరు ఉంటుంది, ఒక హోలు పెడితే ఆ రంధ్రం పెడితే నీళ్లు పోతున్నట్టుగా ఆయుష్ వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. యమస్య కరుణా నాస్తి, యముడు కూడా కరుణ చూపించడు. నారద మహర్షి గారు 14 లోకాలు తిరుగుతూ యమలోకానికి వెళ్తే యమలోకంలో హౌస్ఫుల్గా ఉందిట, అందరూ ఉన్నట్ట, పాపులందరూ కూడా. అప్పుడు యమధర్మరాజు గారు నారద మహర్షి గారిని చూచి, రామ కృష్ణ గోవింద ఈ నామాన్ని భూలోకంలో స్మరిస్తే చాలు కదా ఈ యొక్క యమలోకానికి రారు, వాళ్ళు చేద్దాం అనుకుంటారు. పుణ్యస్య ఫలమిచ్చంతి పుణ్యం నేర్చంతి మానవ, నా పాపం ఫలమిచ్చంతి, అప్రయత్నంగా పుణ్యమే చేయాలి అనుకుంటాం కానీ చెయ్యం, పాపం చెయ్యకూడదు అనుకుంటాం కానీ పాపమే మనం ఎప్పుడూ కూడా మనం చేస్తూ ఉంటాం. గురువుల యొక్క అనుగ్రహంతో కొన్ని ఘట్టాలు మనం శని ఆదివారాల సమయంలో మనం చెప్పుకుంటున్నాం. ఒక గంట సేపు పిల్లలకి భాగవతంలో ఉన్న పద్యాలు, దానిలో ఉన్న మాధుర్యాన్ని మనం ఆనందిస్తూ ఆస్వాదిస్తూ పిల్లలకి కూడా చెప్పాలనే ప్రయత్నంలో మనం ఈరోజు భాగవతంలో కొన్ని గజేంద్ర మోక్షణం ఇది మనం ప్రారంభం చేస్తున్నాము. ఈ రామాయణ భారత భాగవతాలు ఎలా వినాలి అంటే, ఇందాక చెప్పుకున్నాం పొద్దున పూట భారతం, మధ్యాహ్నం పూట రామాయణం, రాత్రిపూట శ్రీకృష్ణస్వామి కథ భగవత్ కథ భాగవతం వినాలి అనుకున్నాం. రామాయణం మహార్ణవం అంటారు, అది సముద్రం లాంటిది. ఎప్పుడైనా భక్తి అనే కాటుక పెట్టుకొని ఈ భాగవత సముద్రం అనేటువంటి సముద్రంలో దిగితే ఈ కింద రత్నాలు ఉంటాయి. రత్నాకరుడు అంటారు సముద్రాన్ని. మనం ఒక ప్రహ్లాదుడు, ఒక ధ్రువుడు, శ్రీశుకులు వారు, పరీక్షిత్తు వీళ్ళందరూ కూడా భాగవతంలో కొన్ని ముఖ్యమైన ఘట్టాలే. భాగవతం నామ ఇదం భాగవతం, భగవతం నామ ఇదం భాగవతం అంటారు. భగవంతుడి గురించి చెప్పేది భాగవతం, భగవంతుడి యొక్క భక్తుల గురించి చెప్పేది కూడా భాగవతం. ఈ విధంగా ఈ భాగవత సముద్రంలో ఒక్క మునిగితే చాలు, ఇంక మళ్ళీ మనం తేలక్కల్లా. కానీ ఉప్పు సముద్రంలో మనం మునిగామా మళ్ళీ తేలుతాం బయటికి, అసలు లోపల కూడా ఉండనివ్వదు, అదే బయట ఒడ్డు మీద పడేస్తూ ఉంటుంది అన్నమాట. అటువంటి సద్గురువుల యొక్క ఆశీర్వచనంతో మనం ప్రారంభం చేస్తూ ఉన్నాం. మరి శ్రీశుకుల వారు ఈ భాగవతాన్ని చదువుతున్నటువంటి సమయంలో మనోవేదనలతో ఉన్నారు పరీక్షితు. పరీక్షీణేషు యో జాత సయేవ పరీక్షిత్ అంటారు. అంటే పరీక్షన్ మహారాజు గారు కురువంశం అంతరించిపోతోంది. ఆయన పేరు దేవరాతుడు, విష్ణురాతుడు అంటారు. తర్వాత అందరు ఈ ధర్మరాజు గారి యొక్క అంకం మీద కూర్చొని అభిమన్యుడు చనిపోయిన తర్వాత పాండవులు కొన్ని రోజులు పరిపాలన చేశారు కదా, ఆ సమయంలో ధర్మరాజు గారి యొక్క అంకం మీద తొడ మీద కూర్చొని పరీక్షిత్తు అందరినీ పరీక్షగా చూస్తూ ఉన్నారు కాబట్టి నేను నా తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎవరో నన్ను రక్షించారు, వారు ఎవరు అని అందరినీ చూస్తూ ఉన్నట్టు పరీక్షగా, కాబట్టి పరీక్షిత్ అనే నామం కూడా వచ్చింది అని పెద్దలు గురువులు చెబుతారు. పరీక్షీణేషు యోజాత సయేవ పరీక్షిత్తు. ఆ కురువంశం అనేది అంతటితో అంతరించిపోతోంది కనుక పరీక్షిత్ అనే నామం కూడా వచ్చింది. వగతో అయినా పగతో అయినా ఆసక్తితో అయినా అనురక్తితో అయినా సంశక్తితో అయినా ఏ విధంగా అయినా భగవన్నామ స్మరణ చేయాలి. నిప్పుంది తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా కాలుతుంది కదా, అదేవిధంగా భక్తిగా భాగవతం వినాలి. భక్తి యుక్తి అంటే బుద్ధితో కూడా భారతం వినాలి. భారతం వినేటప్పుడు భక్తి ఉండాలి, యుక్తి బుద్ధిబలం కూడా ఉండాలి. విరాట పర్వంలో దక్షిణ గోగ్రహణం ఉత్తర గోగ్రహణం అంటారు. ముందు దక్షిణ గోగ్రహణం వచ్చినప్పుడు విరాటరాజు, అదేవిధంగా పాండవులు అజ్ఞాతవాసం చేస్తున్నప్పుడు జయ జయంత విజయ అనే నామాలు పెట్టుకున్నారు. వాళ్ళందరూ కూడా విరాటరాజు గారిని రక్షించడానికి సహాయంగా వెళ్ళిపోయారు. అప్పటికి కీచకుడు చనిపోయాడు కదా. భారతం వినేటప్పుడు భక్తి యుక్తి కావాలనుకున్నాం. ముందు దక్షిణ గోగ్రహణానికి పాండవులు నలుగురు వెళ్ళిపోయారు, అజ్ఞాతవాసంలో ఉన్నారు, బృహన్నలు ఉన్నారు. ఈ భూమింజయుడు అని నామం విరాటరాజు కుమారుడి పేరు. తర్వాత ఉత్తర కుమారుడు అనే నామం వచ్చేసింది ఆయనకి. అంటే భూమిని జయించేటువంటి శక్తి కలిగిన వాడు అనే ఉద్దేశం. కాబట్టి ధర్మరాజు గారు మనకు చూడండి, మన ఇంట్లో ఎప్పుడైనా ఒక జెర్రి వస్తే పక్కన తేలు ఉన్నట్టు, అంటే ఒక లాటరీ తగిలితే ఇంకో లాటరీ వస్తుందన్నమాట. ఒక నష్టం, ఒక దుఃఖం వస్తే ఇంకొక దుఃఖం వస్తుంది వెంటనే. ఒక సుఖం వస్తే ఇంకొక సుఖం ఎదురకుండా ఉంటుందన్నమాట. ఆ విధంగానే దక్షిణ గోగ్రహణం ఎప్పుడవుతాయిందో వెంటనే ఉత్తర గ్రహణానికి వచ్చేశారు. అప్పుడు బృహన్నల అప్పటికి ఆ అజ్ఞాతవాసం పరిపూర్ణం అయిపోయింది. ద్రౌపదీదేవి నెమ్మదిగా తన యొక్క ఉత్తరతో పాటు ఆ ఉత్తర కుమారుని ద్వారా ఈ బృహన్నల దగ్గర తీసుకువెళ్ళటం, యుద్ధానికి వెళ్ళారన్నమాట. ఇక్కడ మనం చెప్పటం భారతం భక్తి యుక్తి కూడా కావాలి. ధర్మరాజు గారు అర్జునుడు కూడా బృహన్నలు కూడా తీసుకెళ్లొచ్చుగా. అంటే మనం వీరి యొక్క సమక్షంలో ఉన్నాము, ఈయన మనకి ఆశ్రయం ఇచ్చారు, కాబట్టి మా తమ్ముడు ఉన్నాడు అన్న ఉద్దేశంతో ధర్మరాజు గారు అర్జునుడిని వదిలిపెట్టేసి మిగతా వాళ్ళందరూ కూడా వెళ్ళటం కారణం. అది భారతం వినాలి అంటే భక్తితో పాటు యుక్తి బుద్ధిని ఉపయోగించాలి. కానీ రామాయణం మహార్ణవం అంటారు, అది సముద్రం లాంటిది. భక్తి యుక్తి వ్యుత్పత్తి కూడా ఉండాలి. రామాయణం చదివేటప్పుడు భక్తిగా ఉండాలి, ఆలోచించాలి బుద్ధిగా. ఎందుకని అంటే దశరథ మహారాజు గారికి 300 మంది భార్యలు అండి అంటారు. మా గురువులు అంటారు, మల్లాది వారు ఏమన్నా సంబంధం పెట్టుకుంటారా, వియ్యంకుడు వియ్యపురాలుగా సంబంధం కోసం పిలవమంటారా అంటారు. వాల్మీకి మహర్షి గారు ఆది కావ్యం రాశారు కదా రామాయణాన్ని, అసలు ఆ పదం ఎందుకు పెట్టారు, ఏది అవసరం ఏది అవసరం లేదు అనేటువంటిది మనకు కావాలి. అనవసరమైన ప్రసంగం చెయ్యరన్నమాట. భక్తి యుక్తి వ్యుత్పత్తి కూడా కావాలి. రామాయణం చదివేటప్పుడు సుహృత్ అంటే ఏమిటి, మిత్రుడు అంటే ఏమిటి? సుహృత్ అంటే మీరు నాకు సహాయం చేయకపోయినా హృదయంతో మంచి మనస్సుతో చేయటమే సుహృత్ అంటారు. మిత్రుడు అంటే మీరు నాకు 50-50 అనమాట, మీరు నాకు ఈ పని చేయండి నేను మీకు ఈ పని చేస్తా, ఆ ఉడంబడిక పెట్టుకోవటాన్ని మిత్రుడు అంటారు. మరి రామచంద్రస్వామి వారు మరి సుగ్రీవుని రక్షించడానికి సుగ్రీవుడు ఏదో రక్షిస్తాడని కాదు రామచంద్రస్వామి వారిని. రామచంద్రస్వామి వారే రాజ్య పరిపాలన చేస్తూ ఈ అరణ్యవాసంలో అతనికి అన్యాయం జరిగింది, మనం అతన్ని రక్షించాలని సుహృత్ భావంతో వెళ్ళారు. అగ్ని సాక్షిగా మైత్రి చేసుకున్నారు. కాబట్టి అగ్నిముఖావై దేవాహ, దేవతలందరూ కూడా అగ్నిహోత్రంలో ఉన్నారు. అగ్నిశుచో వ్రతత మశుచర విప్రహ శుచిః కవిః, అగ్నిహోత్రుడు పవిత్రత, కవి అంటే సూర్యభగవానుడు పవిత్రత, వేదం చదువుకున్న బ్రాహ్మణుడు పవిత్రత. కనుకనే రామాయణం భక్తి యుక్తితో పాటు వ్యుత్పత్తి కూడా మనం తెలుసుకోవాలి. అటువంటిది గురువుల యొక్క అనుగ్రహం ఉంటే గాని మనకి తెలియదు. గంగానదీ తీరంలో భాగవతాన్ని చెబుతున్నారు శ్రీ శుక్లవారు. పరీక్షన్ మహారాజు గారు వింటున్నారు అని చెప్పాంగా. ఏ మాసంలో చెప్పారు అది మనం తెలుసుకోవాలి. శ్రావణ మాసంలోనేమో గోకర్ణుడు సంబంధమైన ఆత్మదేవుడు సంబంధమైన కథ ఉంది, అది శ్రావణ మాసంలో జరిగింది. పరీక్షన్ మహారాజు గారు విన్నటువంటి మాసము భాద్రపద మాసం. వినాయక చవితి తర్వాత వచ్చే నవమి నాడు, శుద్ధ నవమి నాడు సప్తాహ దీక్షగా శ్రీ శుక్లవారు గంగానదీ తీరంలో పరీక్షన్ మహారాజు గారికి భాగవతం చెప్పారు. ఆ భాగవతం చెప్పేటప్పుడు 3 కోటి దేవతలు, ఋషులు, సిద్ధులు, చారులు, చారణులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు వీళ్ళందరూ కూడా వేరే రూపాలలో వచ్చారు. చివరికి గంగానదీ తీరంలో చదువుతున్న గంగాదేవి ఒక స్త్రీ రూపంలో వచ్చి విన్నారండి. అటువంటి మహత్తరమైనటువంటి ఆ భాగవతం మనం చెప్పుకుంటున్నాం. కొన్ని ముఖ్యమైనటువంటి ఘట్టాలు ఈ విధంగా మనం భాగవతం చెబుతూ ఉన్నటువంటి సమయంలో 3 గురికి భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. చెప్పేవారికి, అదేవిధంగా వినేవారికి, చెప్పించుకునేటువంటి వారికి. సమ్యక్ వ్యవసిత బుద్ధిస్తవ రాజర్షి సత్తవాన్ వాసుదేవ కథాయాంతే యజ్జాత నైష్టకీరత వాసుదేవ కథా ప్రశ్న పురుషాన్ త్రీన్ పునాది వక్తారం పృచ్ఛకం శ్రోత్రూన్ తత్పాదసలిలం యథా. వక్తారం పురాణం చెప్పేటువంటి వారు, పృచ్ఛకం ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టినవారు, ప్రశ్న వేసేవారు పృచ్ఛకులు, అది వినటువంటి వారు, వినేటువంటి వారు భక్తులు, ఈ విధంగా అందరూ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. గంగానదిలో స్నానం చేసినంత ఫలితం వస్తుంది. మనం గంగకి వెళ్ళక్కల్లా ఈ భాగవతం వాగ్గంగా ఈ గంగానదిలో స్నానం చేస్తే మన గృహంలోనే భాగవతం వింటూనే గంగలో మునిగితే ముక్తి పొందుతాం. రెండు మూడు రోజులు ప్రయాణాలతో, శరీర అలసటతో అక్కడికి వెళ్ళి గంగానదీ తీరానికి వెళ్ళలేనటువంటి వారు ఇక్కడి నుంచే ఆ భాగవత వాగ్గంగలో స్నానం చేసినంత మాత్రముని విష్ణు పాదోద్భవీం గంగా. మనకి రాజోలు ఆ ప్రాంతంలో మోహిని అవతార రూపంలో ఉన్నారన్నమాట. ర్యాలీ అనే ప్రదేశంలో విష్ణుమూర్తి మోహిని రూపంలో ఉంటారు. ఆయన పాదాల దగ్గర గంగ ఉంది. చరణం పవిత్రం విదతం పురాణం ఏన పూతస్తరతి దుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన పూతా అది పాప్మ నమరాదింతరేమ. మంత్రం శృతి బాగా చెబుతోంది కదా, విష్ణు పాదోద్భవీం గంగాం. ఈ విధంగా గంగలో స్నానం చేసినంత ఫలితం వస్తుంది. విష్ణు పాదోద్భవీం గంగాం, దానిలో మునిగితే ఇంకా తేలం, అంటే మోక్షం సిద్ధిస్తుంది. చేసేవారు, చూసేవారు, చేయించేవారు, చెప్పేవారు అందరికీ సమానమైన ఫలితం వస్తుంది. భోజనం పెట్టేటప్పుడు పెట్టే దాతకి ఫలితం వస్తుంది, అదేవిధంగా విస్తరాకులు ఎత్తిన వాళ్ళకి ఫలితం వస్తుంది. కర్త కారయితా చేవ ప్రేరకస్య అనుమోదక సుకృతం దుష్కృతే చేప చత్వార సమభాగ అంటారు. పూర్వకాలంలో మన గురువులు అసలు భాగవతం చెప్పాలి అంటే ఎంతో యోగ్యం ఉండాలి, యోగం ఉండాలి, వ్యాసపీఠం మీద, వ్యాస ఆసనం మీద కూర్చునే అర్హత మనందరికీ లేదండి. కానీ పూర్వకాలంలో వారు ప్రవచనం చెప్పేటప్పుడు చొక్కా ఉండదు. మన గురువులందరూ కూడా భాగవతం చెప్పే సందర్భంలో, ప్రవచనం చేసే సమయంలో యతీంద్రుల చేత కూడా ఆశీర్వచనం పొందిన మహాత్ములు ఉన్నారు. ఆ వినేవారు కూడా సభ ఎట్లా ఉంటుంది? వేద పండితులు, శాస్త్ర పండితులు, వదాన్యులు, బ్రహ్మనిష్టా గరిష్ఠులు, సదాచార పండితులు ఒకరి చేత ప్రేరేపింపబడటం, ఒకరు కార్యకర్తగా ఉండటం, ఒకరిని వక్తగా పిలవటం, అనేక మంది శ్రోతలుగా ఉంటారు. అది కాశీక్షేత్రం అంత ఫలితం. ఆ ప్రదేశం దివ్యమైన సభ, భక్తి సభ, జ్ఞానసభ, భక్తి జ్ఞానసభతో విరాజిల్లుతూ ఉండేది. ఆ కాలంలో దేవతాస్నానం చేసేవారు. ఉదయం 4 గంటలకల్లా స్నానం చేసేవారు. 4:30, 5 గంటలకి ఋషి స్నానం అంటారు. 5:30, 6 గంటలకి ఉదయం మనుష్య స్నానం. 6:30 అది రాక్షస స్నానమే. మన వాళ్ళందరూ కూడా ఎక్కువగా మనం అందరం రాత్రిపూట ఆలస్యంగా పడుకుంటున్నాం, ఉదయం పూట లేటుగా లేస్తున్నాం, ఆలస్యంగా లేస్తున్నాం. స్నానం అంతా కూడా రాక్షస స్నానం చేస్తున్నాం. మన బుద్ధులను కూడా రాక్షస బుద్ధులే. ఆ కాలంలో దేవతాస్నానం ఆచరించేవాళ్ళు, లక్షల్లో జపం చేసేవారు, లక్షణంగా ఉండేవారు, లక్ష్యాన్ని చేరేవారు, పిడికిల్లో భోజనం చేసేవారు, ఘడియల్లో నిద్రపోయేవారు. 10 మంది సంతానం, అందరికీ 4 రోజుల ఉపనయనాలు, 5 రోజుల వివాహాలు, నిరంతరం మాతృసేవ, పితృసేవ, గురుభక్తి గరిష్టంగా ఉండేది. ఆ విధంగా ఉండేవారే వ్యాసాశ్రమం మీద కూర్చునేటువంటి వారు. ఈ కాలంలో డబ్బు కోసం చిత్తం లేదు, విత్తమే. విత్త దృష్టి ఉండకూడదు, చిత్తదృష్టితోనే భగవత్ ఆరాధన చేయాలి. ఈ కలియుగం కదా, అధర్మం మిత్రం. అధర్మమిత్రేణ కలినా అధర్మమిత్రేణ, అధర్మంగా ఉన్నవారికి కలి మిత్రుడు అన్నమాట. అందరూ కూడా మందాహ సుమందాహ సుమందమతయ మందభాగ్యాహ ఉపధృతాహ. ఈ కాలంలో అన్నం అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, ఆడపిల్లలను అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. సత్యం లేదు, దయ లేదు, నిర్దయ, దయ ఉండదు. అందుకనే రావణ కుంభకర్ణుడిలో కుంభకర్ణుడు సరస్వతి అమ్మవారిని ప్రార్థన చేసి, బ్రహ్మగారిని నాకు ఎవరి మీద కూడా దయ ఉండకూడదు, నిర్దయ. నిర్దయ అంటే సరస్వతి అమ్మవారు ఆ కుంభకర్ణుడి యొక్క నాలిక మీద, జిహ్వం మీద కాస్త మడత పెట్టారు. నిర్దయ కాస్త నిద్రయ నిద్రయ నిద్రయ, అందుకని 6 నెలలు కుంభకర్ణుడిలాగా పడుకున్నాం అంటాం కదా మన వాళ్ళు. ఇంద్రియ నిగ్రహం ఉండదు ఈ కలియుగంలో. నాస్తికులు కూడా ప్రబలమైపోతూ ఉంటారు, ఆశ్రమం భ్రష్టం అయిపోతుంది. ఒక కొత్త చెక్కపీట తీసుకొని ఓ పీఠం పెట్టుకుంటారు. ఎవరికి వాళ్ళు అధిపతులే, పీఠాధిపతులే. దేవాలయాలన్నీ కూడా దుష్టుల చేత డబ్బులు సంపాదించడానికే ఆ దుష్టులు ఆక్రమించేసుకుంటారు, తపస్సు ఉండదు. అట్టశూలాహ జనపదాహ శివశూలాహ ద్విజాతయః, పూజ చేస్తే ఈ పూజ చేస్తే ఇంత డబ్బు, ఈ హోమం చేస్తే 200,000. ఇవి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. అసలైన భక్తిగా గురువుల దగ్గర వారాలుండి నేర్చుకుని ఉన్నవారికి డబ్బులుండవు. ఎంతసేపటికి కాస్త నకిలీ పూజారులు, నకిలీ పురోహితులు, ఇదంతా అదంతా ఇంతిస్తే ఏ పూజ చేసినా సరే డబ్బుతోనే కొలవటం. సద్గురువుల సేవ ఉండదు. నిరంతరం మామూలుగా పూర్వకాలంలో వేదపారాయణ చేస్తూ ఉండేవారు, రామాయణ భారత భాగవత ప్రవచనాలు చేస్తూ ఉండేవారు. వినగా వినగా వినగా, అందుకనే మనకి గుడజీర న్యాయం అంటారు. అంటే ఆడ మన పిల్లలకి, చిన్నపిల్లలకి మందు పోసేటప్పుడు, సిరప్ పోసేటప్పుడు చేదుగా ఉంటుందిగా మందు, వాళ్ళు వేసుకోరు. అందుకని కాస్త తేనె పెడతారు, తేనె పెడితే తీయగా ఉందనుకుంటే అప్పుడు చేదు మందు వేస్తారు. ఆ విధంగా చిన్ననాటి నుంచి కూడా రామాయణ భారత భాగవత ప్రవచనాలు కార్యక్రమాలు పెడుతూ ఉంటూ ఉంటారు. అప్పుడు పెద్ద వయసు వచ్చే సమయానికి ఆ గురు పరంపర, పుత్ర సంబంధమైనటువంటి ప్రేమ అభిమానం, ఆ తల్లిదండ్రులు కూడా పరంపరగా ఉంటుంది. కాలవ్యాల ముఖగ్రాస త్రాస నిర్ణాస హేతవే శ్రీమద్భాగవతం శాస్త్రం కలౌ కీరేన భాషణం. ఈ భాగవతాన్ని మోక్షశాస్త్రం అంటారు, భక్తి శాస్త్రం అంటారు, సుఖశాస్త్రం అంటారు. ఈ పురాణాలలో 18 పురాణాలలో పురాణ తిలకం అంటారు. మొదటగా మనకి కలౌ కీరేన భాషణం, చిలుక మాట్లాడింది. చిలుక రామ అంటే రామ అంటుంది, కృష్ణ అంటే కృష్ణ అంటుంది. వ్యాసుల వారు చెప్పినటువంటి ఆ 576,000 అక్షరాలు, 18,000 శ్లోకాలు, 335 అధ్యాయాలు తూచా తప్పకుండా చెప్పారు. మనమైతే కాళిదాసు కవిత్వం నా సొంత పైద్యం మనందరికీ. ఈ చెప్పే సమయంలో కూడా, భాగవతం చెప్పేటువంటి సమయంలో కూడా, ఆ భాగవతాన్ని ఎవరైతే విన్నారో పరీక్షిత్ మహారాజు మోక్షాన్ని పొందారు. వ్యాసుల వారికి మనోవ్యధ తొలగింది, శ్రీశుకుల వారికి జ్ఞానం కలిగింది. శౌనకాది మహామునులు అందరూ కూడా యజ్ఞాలు యాగాలే చేయాలి అనుకుంటూ ఉండేవారు. అప్పుడు సూత మహాముని గారు భాగవత శ్రవణం చెప్పిన మాత్రమునే వారందరూ కూడా గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందారు. ఒకనొక సమయంలో సూత మహాముని గారు ఎలా పుట్టారు? సూత సూత మహాసూత అని వస్తుంది. పృథు చక్రవర్తి హోమం చేస్తున్నప్పుడు బ్రహ్మకి సంబంధమైనటువంటి హవిర్భాగం, అంటే బృహస్పతికి సంబంధించింది, అదేవిధంగా ఇంద్రుడికి సంబంధించిన ఆ హవిర్భాగం రెండూ మిళితం అయింది. ఆ మిళితం అయిన సమయంలో హోమం చేస్తే ఆ హోమంలోంచి యజ్ఞకుండ సమద్భూత అంటారు. ఆ విధంగా ఆయన సూత మహాముని గారి వలన శౌనకాది మహామునులు అందరూ కూడా యజ్ఞాలు యాగాలే చెయ్యాలి అనుకునేవాళ్ళు ఈ భాగవతాన్ని శ్రద్ధగా విన్నంత మాత్రమునే పురాణ వైశిష్ట్యం తెలిసింది, ఆ గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందారు. శ్రీశుకుల వారు బ్రహ్మదర్శి, వ్యాసుల వారు బ్రహ్మజ్ఞాని. ఇప్పుడు భాగవతం చెప్పేటువంటి గురువుల్లో కూడా ఉత్తమ గురువు, మధ్యమ గురువు, మనం 1st క్లాసు 2nd క్లాస్ అంటాం కదా, మనం చెప్పేటువంటి స్థితి కాదు. కానీ పూర్వం పెద్దలు చెబుతూ ఉంటారు గురువులు, ఉత్తమ గురువు ఎవరు అంటే శ్రీశుకుల వారు, ఉత్తమ శ్రోత ఎవరు అంటే పరీక్షిత్, మధ్యమ గురువు ఎవరు అంటే వ్యాసుల వారు అన్నమాట. అదేవిధంగా వ్యాసుల వారి తర్వాత వచ్చే మధ్యమ గురువు ఎవరు అంటే నారద మహర్షి గారు, మధ్యమ శ్రోత ఎవరు అంటే వ్యాసుల వారు. అదేవిధంగా సూత మహాముని గారు తర్వాత గురువులు వస్తారు, శౌనకాది మహామునులు శ్రోతలుగా వస్తారు. ఈ భాగవతాన్ని మొత్తం 12 స్కంధాలలో 4 భాగాలుగా విభజించారు. సంఘటన, స్థుతి, గీత, తత్వ ఉపదేశం, భక్తి జ్ఞాన వైరాగ్యం, భక్తి జ్ఞాన వైరాగ్యం, చివరికి తత్వమోక్ష మోక్ష ప్రదానం అవుతుందన్నమాట. ప్రథమం భాగవతము శ్రవణం చేసే సమయంలో మనం ఏ విధంగా చేయాలి? మనమైతే శనివారం ఆదివారం ఏదో ఒక గంటసేపు భగవంతుడు యొక్క నామాన్ని స్మరిస్తున్నాం, కథలు చెప్పుకుంటున్నాం, కర్ణరసాయనం కథాసారం అనుకుంటున్నాం, వినకూడని మాటలు ఎన్నో వింటున్నాం. ఆ దోషాలు తొలగడానికి భాగవతం పురాణ తిలకం అన్నారు అనుకున్నాం కదా. అయితే సాత్విక శ్రవణం ఉంది, రాజస శ్రవణం ఉంది, తామస శ్రవణం ఉంది, మూడు రకాలుగా ఉంది. ఎక్కువ రోజులు ఒక 100 రోజులు దీక్షగా పెట్టుకుంటే అది సాత్విక శ్రవణం అంటారు. కానీ కలియుగంలో సప్తాహమే సర్వ అధికం, సర్వతోధికం. అదేవిధంగా భాగవతంలో భక్తి శ్రద్ధలతో ఎవరైతే వింటారో ఈ ఆధ్యాత్మిక, ఆధిదైవిక, ఆధిభౌతిక దుఃఖత్రయాలన్నీ కూడా తొలగుతాయి. పురుషుడు ఎవరు అంటే పురుషోత్తముడు కృష్ణుడు, శ్రీకృష్ణస్వామి వారు. అందుకని మనకి దశమస్కంధంలో రుక్మిణీ కళ్యాణంలో కూడా ఏ నీ గుణములు కర్ణేంద్రియంబుల శోక దేహ తాపంబులు తీరిపోవు, ఏ నీ శుభాగారమీక్షింప కన్నులఖిలార్ధలాభంబు కలుగుచుండు, ఏ నీ చరణ సేవలు ఏ ప్రొద్దు భక్తితో తడవిన బంధ సంతతులు వాయు, అట్టి నీయందు నా చిత్త మనవరతము నచ్చియున్నది నీయాననానలేదు, కరుణ చూడు ముఖం సారి కల విదారి శ్రీయుతాకార మానిని చిత్తచోరా. స్వామి, ఒక్కసారి నీ యొక్క నామాన్ని విన్నట్లయితే, స్మరించినట్లయితే, నీ రూపాన్ని దర్శించినట్లయితే సకల పురుషార్థ ప్రాప్తి కలుగుతుంది స్వామి. కనుక ప్రతి మనిషికి కూడా 7 రకములుగా ఉన్న గ్రంథి ఉంటాయి. పత్నీ గ్రంథి ఉంటుంది, పుత్ర గ్రంథి ఉంటుంది, కర్మగ్రంథి ఉంటుంది, ద్రవ్య గ్రంథి, కుటుంబ గ్రంథి, గృహగ్రంథి, గృహం ఇల్లు అన్నమాట, గ్రామగంధులు, ఇవన్నీ కూడా పీఠముడులుగా ఉంటాయి, మన యొక్క హృదయాన్ని ముడివేసేస్తూ ఉంటాయి. అందుకనే విష్ణుగ్రంథి విభేదిన్యే నమః, రుద్రగ్రంథి విభేదిన్యే నమః అంటాం కదా. ఈ విధంగా 7 రోజులు ఒక్కొక్క రోజున ఒక్కొక్క గ్రంథి తొలగిపోతుంది. తర్వాత మనకు వస్తుంది ఆత్మదేవ చరిత్ర వస్తుంది. దానిలో కూడా ఒక వెదురు బొంగులోకి వెళ్తాడు ప్రేత రూపంలో. ఒక్కొక్క రోజున ఒక్కొక్క భాగం చిట్లిపోతూ ఉంటుంది, ఆ కణుపులు ఛేదింపబడతాయి. చివరికి 7 రోజులు అయిన తర్వాత భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు ఆ ఆత్మదేవుడు. అందుకని శ్రీకృష్ణస్వామి వారి యొక్క దివ్య లీలా వైభవాలు, ఆ గోపికలు తాదాప్యంగా పరమప్రియుడుగా పరమాత్మను ప్రేమించాలి. గోపికలందరూ కూడా ఆ విధంగా భగవంతుణ్ణి స్మరించారు. సద్యోభిముక్తి, విదేహముక్తి జరిగిందనమాట. దివ్య సౌందర్య లావణ్యధామ అనుభూతి ఆస్వాదించారు. మంత్రము త్రికరణశుద్ధిగా, ఏదైనా మంత్రమైనా భక్తి అయినా త్రికరణశుద్ధిగా వినాలి. అలా విన్నట్లయితే ఆ విరహ తాపం ఏదైతే ఉంటుందో, దుఃఖ పరితాపం అంతా కూడా దగ్ధమైపోతుంది, సద్యోముక్తి విదేహముక్తి కలుగుతుంది. ఆ విధంగా మనం అందరం కూడా భగవన్ నామస్మరణ చేస్తూ ఉన్నట్లయితే మనకు మనసులో ఉన్న బాధలన్నీ కూడా దహింప చేస్తాయి నామస్మరణ చేతే. అయితే ఏమండి, అంత స్థానానికి రావాలి కదా, గోపికల్లాగా మనం ఉండాలంటే అన్నప్రాసనాడే ఆవకాయ తినలేం కదా. కర్మేతి హస్తయోహో గతిరేతి పాదయోహో, మనం ఏదో నెలకో వారానుకోవాల చెప్పుకుంటున్నాం, మరి ఫలితం ఏమన్నా ఉంటుందో అంతవరకు ఆగాల అంటే అక్కర్లా. ఎత్రేవ యమునా గంగా తత్ర గోదావరి సరస్వతీ చ సర్వాణి తీర్థాన్ని వసంతి తత్ర ఎత్ర అచ్యుతోదార కథా ప్రసంగ. అచ్యుతుడు, చ్యుతము అంటే జారి పొడటం, అచ్యుతుడు అంటే జారి పడక్కర్లేదు. భగవత్ కథ అచ్యుతుడు అంటే శ్రీకృష్ణస్వామివారు, ఆయన ఉదారుడు. మామూలుగా మేఘం చూడండి, వర్షాకాలంలో నీళ్లు తీసుకుంటుంది, తర్వాత ఎండాకాలంలో మేఘం నీరు తీసుకుంటుంది, వర్షాకాలంలో నీరు కురుస్తుంది, ఎంత తీసుకుంటే అంతే వదులుతుంది. కానీ శ్రీకృష్ణస్వామి వారు నీలమేఘశ్యాములు, అడిగిన దానికన్నా ఎక్కువగా ఉదారుడుగా ఇస్తారు ఆయన. చ్యుతి అంటే జారీ పడటం. ఎక్కడ పడతాం? సాగరం, సముద్రం, సంసారం అనే సముద్రంలో పడతాం. కానీ భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటే ఇంక మనం జారి పడం, ముక్తి పొందుతాం. జన్మాంతర యథా పుణ్యం తథా భాగవతం లభేతు. ఎప్పుడో ఏదో జన్మలో దానమో ధర్మమో ఒక అభిషేకమో చేసుకున్నాం. ఈరోజు మనం అందరం కూడా భక్తి శ్రద్ధలతో వింటూ ఉన్నాం. అందుకనే పోతన గారు అంటారు, చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగ హరికీర్తి నొడవడేని, దయజు సత్యంబులోను తా తలపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు. యస్మాన్నోద్విజతే లోకః లోకాన్నోద్విజతే చ యః హర్షమనుషభయోద్వేగైః ముక్తో యః స చ మే ప్రియః. లోకాన్ని చూచి ఎవరూ భయపడకుండా ఉంటారో, ఎవరు భయపడకుండా ఉంటారో వారు నిజమైన భక్తుడు. భయపడే వాళ్ళందరూ కూడా సంసారులు, భయపడతారు. సంసారమే మహాభీతి. గీతాశాస్త్రం భక్తియోగంలో భగవానుడు చెప్పినాడు, భగవాన్ భక్త భక్తిమాన్, భగవంతుల యొక్క భక్తుడికే భక్తుడు ఆయన. లేకపోతే 12 స్కంధాలలో మధ్యే మణిన్యాయం అంటారు. 7వ స్కంధంలో ప్రహ్లాదుడు మనకు ఆ విధంగా కనబడుతున్నాడు. సొంత తండ్రి ఎన్ని బాధలు పెట్టాడండి, ఆ బాధలు పొందుతూ తల్లి దగ్గరికి వెళ్ళాడా, స్నేహితుల దగ్గరికి వెళ్ళాడా, ఎవరి దగ్గరికి వెళ్ళలా, ఈశ్వరో రక్షతు అన్నాడు. మధ్యే మణిన్యాయం అంటాం. అందుకనే 7వ స్కంధం ప్రహ్లాద చరిత్ర చాలా అద్భుతంగా ఉంటుంది, విని తీరాల్సింది. ఇప్పుడు ఉదాహరణకి ఒక స్వీటు, ఒక తీపి పదార్థం ఇచ్చామనుకోండి, గులాబ్ జామ్ ఇచ్చాం, ఈ పక్కన తీపిగా ఉందండి, ఆ పక్కన తీపి తక్కువ ఉంది అంటామా? అంతా రసకందాయమే. ఈ 12 స్కంధాలకు ధ్రువ చరిత్ర చెప్పాలా, వామన చరిత్ర చెప్పాలా, ఎన్నున్నాయి అద్భుతమైనటువంటివి. ముందు ఏం చేయాలంటే వినాలి, గురువులు చెప్పింది వినాలి. అధీతి బోధ ఆచరణం, తర్వాత ప్రచారం చేయాలి. ముందు భాగవతం వింటూ ఉండాలి, తర్వాత దాన్ని అన్వయం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నది మనం ఆచరించాలి, ఆచరించినది నలుగురికి చెప్పాలి. భాగవతం చెప్పడం చాలా కష్టమైనటువంటిది, గురువుల అనుగ్రహం ఉంటే కానీ మనం చెప్పలేము. విద్యావతాం భాగవతే పరీక్ష, విపత్తిగాలే గృహిణీ పరీక్ష, ధనంజయే హాటక సంపరీక్ష, మహారణే శస్త్రభృతాం పరీక్ష. సర్వశాస్త్ర పండితులుగా ఉన్నవారు భాగవతం చెబితే అది పరీక్షాకాలం అన్నమాట. విపత్తిగాలే గృహిణీ పరీక్ష, ఇంట్లో బాధ ఉంటాయి, విపత్తు ఆపద వస్తుంది, ఆ సమయంలో ఇంటి యజమానురాలు గృహిణి చాలా ఆమెకి పరీక్ష. ఎందుకని అంటే అర్ధరాత్రిపూట బంధువులు వస్తారు, వారికి భోజనం పెట్టాలి, ఇంట్లో ఏమీ ఉండదు. ఆ పక్కన బయట ఉన్నటువంటి తోటలో ఆ పెరట్లో కాస్త గోంగూర లేదా బచ్చలకూర ఏదో ఒకటి తోటకూరన్నా తీసుకొచ్చి వండాలి. ధనంజయే హాటక సంపరీక్ష అంటారు, బంగారాన్ని కాస్త శుద్ధి చేస్తూ ఉంటేనే ఆ సమయంలో కంసలతనికి బాగా పరీక్ష. మహారణే శస్త్రభృతాం పరీక్ష, అస్త్రశస్త్రాలు అంటాం, యుద్ధానికి వెళ్ళేటప్పుడు నేర్చుకోవటం కాదు, ముందుగానే నేర్చుకుని వెళ్ళాలి. ఆ సమయంలో ఎటునుంచి ఏ యొక్క అస్త్రం వస్తుంది, ఏ శస్త్రాలు వస్తున్నాయి, మనం ఎలా రక్షించాలి. ఇప్పుడు మన భారతదేశంలో ఆ కాశ్మీర్లో చూడండి ఎంత ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళందరూ ఎలా రక్షించుకుంటున్నారు, వారు రక్షించుకుంటూ మన దేశాన్ని రక్షిస్తూ ఉన్నారు. కాబట్టి మన మనసు బాగుండాలి. అపశబ్దం బులకూడియున్ హరిచరిత్రాలాపముల్ సర్వపాప పరిత్యాగము చేయువుగావున హరిన్ భావించుచు పాడుచు జపముల్ చేయుచు వీణులన్ వినుచు అశ్రాంతంబు కీర్తింపుచున్ తపసులు సాధులు ధన్యులవుదురు కదా తత్వజ్ఞ చింతింపు మా. ఏదైనా కానీ అపశబ్దాలు రాని, అలా అని ఎప్పుడు చెప్పకూడదు. ప్రారంభంలో అన్నప్రాసన్నాడే ఆవకే తినలేంగా, అందుకని అపశబ్దంబలు వచ్చినా నిరంతరము భగవన్ నామస్మరణమే చేయాలి. ఈ కలియుగంలో కలో కలమష చిత్తానాం పాపద్రవ్యోపజీవినాం విధిక్రియా విహీనానాం కలో గోవింద కీర్తనం, నిరంతరం రామకృష్ణ గోవింద అనేటువంటి నామాన్ని మనం స్మరణం చేస్తూనే ఉండాలి. లేకపోతే ఈ కలి మందబుద్ధి వచ్చేస్తుంది, తను చేసేది చెయ్యడు, పక్కవాడిని కూడా చేయనీయకుండా ఉంటాడు. అసలు తృప్తి ఉండాలి, ఉన్నదానితో తృప్తి పొందితే ఇటువంటి అఘాయిత్యాలు, ఇటువంటి క్రయ విక్రయాలలో కూడా, వ్యాపారాల్లో కూడా మోసాలు ఇవేమీ ఉండవు. తృప్తి లేకపోతే ఇట్లాగే ఉంటుంది. 7 ద్వీపాలు 7 ద్వీపాలు ఇచ్చినా, కనీసం బ్రహ్మ పదం ఇచ్చినా, అంటే ఒక సీఎం పిఎం ఇచ్చినా వాడు తృప్తి ఉండదు. వ్యాప్తిని పొందక వగవగ ప్రాప్తంబగులేశమైన 10,000 అంచున్ తృప్తిం పొందని మనుజుడు 7 ద్వీపములైన చక్కంబడునే. మనకి వామనావతారంలో కూడా చెబుతారు, శ్రీ శుక్రాచార్యులు గారు ఆగమంటే ఈయన బలిచక్రవర్తి ఆగడు, గురువులు చెప్పిన మాట జవదాటుతాడు. శ్రీ మహావిష్ణువు యొక్క చెయ్యి ఎక్కడుంటుందండి, నా చేతి కింద ఉంటే ఇంకేం కావాలి, అమ్మవారి యొక్క శిరస్సు మీద, పువ్వు పెట్టే కొప్పు మీద, పాళిళ్ళ మీద, బుగ్గల మీద చెయ్యి తిరగాడేటువంటి చెయ్యి నా చేతి కింద వస్తే ఇంకేం కావాలి. కారే రాజుల రాజ్యములు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళు ఏమన్నా పొందారా? అందుకని తృప్తి అనేటువంటిది మనకి ప్రతి మనిషికి ఉండాలి. 10,000 సంపాదించా, 20,000 సంపాదించా, ఉన్నదాంతో తృప్తి పొందాలి. అమర స్త్రీలు రమించు నంచడదు మోహంబు ఇంతయు, బ్రహ్మపట్టము సిద్ధించిన ఆశ తీరదు, నిరూఢ క్రోధమున్ సర్వలోకములన్ మృంగిన తృప్తి చెందదు ఇందుగుల సౌఖ్యంబుల్ల. అమర స్త్రీలు, దేవతా స్త్రీలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తూ ఉంటారు, అయినా వీడి కామం తీరదనమాట. కాబట్టి ప్రతి మనిషికి తృప్తి ఉండాలి. ఇటువంటి రామాయణ భారత భాగవతాలు మనం వింటూ ఉన్నాం. ఈ భాగవతం ప్రతిరోజు మనం వింటూ ఉన్నాం. వారానికి ఒకసారి మన కుదిరిన సమయంలో తృప్తి పొందాలి. దాని తర్వాత మన యొక్క ధర్మాన్ని మనం ఆచరించాలి. శ్రీకృష్ణస్వామి వారి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందాలి.
ఇంతవరకు మీరు విన్నారు గోపీకృష్ణ కురవి గారి ఆధ్యాత్మిక తరంగాలు కార్యక్రమం. ఆగస్ట్ 14, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of Mind Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views which may be slightly or extremely biased and hence, listener's discretion is advised.